ீபுரவே நமோத்தியமுஜயுமோஹதராணிமாயமே அஸ்மோர்பகவத்தோசியைக்கிந்தோ ராமானுஜரணம் பிரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதித்யோ ப்ரஹ்மவித்யாசம்ப்ரதாயகர்த்ருப்யோ வம்சரிஷிப்யோ மஹர்ப்யோ நமோ குருப்யஹ. ஸர்வோபப்ளவரஹிதஃ ப்ரஜ்ஞானகனஃ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைகரசப்ரஸாரவிலசன்மந்தஸ்மிதாஸ்யம் கிருபாபாரேணம் நிஜபுத்தமானசனபானுபோஜாதபானோதயம் காலஜானவிலகிரணிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜானமயம் நமாமி ஹனுமந்தாளீப்ரஸாதாஹ்வயம். ஸ்ரீ கைவல்யவரம் சேருடுகுணை சித்திஞ்சதம் லோகரட்சைதாரம்பகு பக்தபாலனகலா சம்ரம்பகு தானவோத்ரேகஸ்தம்பகு கேளியோல விலசத்ருஜால சம்பூத நானா கஞ்சாத பவாண்டகும்பகு மகானந்தாங்க நாடிம்பகும் சேதுலாரந்த சிவனி பூஜிம்படேனி நோரு நவ்வங்க ஹரிகீர்த்தி நுடுவடேனி தயை சத்தியம்பு லோனுகா தருபடேனி கருக நேர்த்தி தன்னுல கடுப்பு சேட்டு பலிக்கெடுதி பாகவதமட பலிக்கிஞ்செடி விபுண்டு ராமபத்ருண்டட நே பலிக்கின பவஹர மகுனட பலிக்கத வேறு காத பலுககனேலா. ஸ்ரீகிருஷ்ணா எது பூஷணா நரசகா சுருங்கார ரத்னாகரா லோகத்ரோஹி நரேந்திர வம்சதஹனா லோகேஸ்வரா தேவதானேக பிராமண கோகணாதி ஹரணா நிர்வாண சந்தாயகா நீ குன்றுக்கில தும்பவே பவலகல் நித்யாலோகம் பாநிதி. கிருஷ்ணாய வாசுதேவாய ஹரயே பரமாத்மனே பிரணத க்லேஷ நாசாய கோவிந்தாய நமோ நம. அதிரகசியம் வைன ஹரிஜன்ம கலனம்பு மனுஜுடவடே மாபுரேக்கு சாலபக்திதோட சதவின சம்சார துக்கராசி பாசி கலகிப்போ. ஓம் ஸ்ரீ குருப்பியோ நம. ஓம் ஸ்ரீ மாத்ரே நம. பிரிய பகவத் தந்து உள்ளார் சத்குருதேவர பரம பரிபூர்ணம் எனக்கப்பட்டிருக்கிறார்த்தோ குருதேவர் மனக்கு அனுகிரகிச்சின ஈ சாத்துர்மாசிய விரத மகாபுண்ணிய காலம்லோ ஸ்ரீமத் பாகவதாந்தர்கத தசமஸ்கந்தம்லோ ஸ்ரீகிருஷ்ண லீலாமூர்த்தாதி விசாரணை செய்யிஸ்துனார் குருதேவரு. நின்னடி வரைக்கும் மனம் சுவாமிவாரி யొక్క ஸ்ரீகிருஷ்ண பரமாத்ம சின்னப்பிள்ளவாடிகா கோகுலంలో ఎలా సంచరించాడు అలాగే ఎవరిళ్ళలో ఏమేం చేశాడు వారందరూ తిరిగి వచ్చి మళ్ళీ యశోదతో ఎలా చెప్పారు ఈ విషయాలన్నీ మనం మననం చేస్తున్నాం. ఇక్కడ స్వామివారి యొక్క లీలలు పైకి ఒక అర్థంగా కనబడతాయి, లోన అంతరార్థం వేరుగా ఉంటుంది. మనం కథా విధానంలో ఏం చేస్తున్నామంటే పైనుండేటువంటి అర్థాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాం తప్ప దాని లోపల ఉండేటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం భాగవతం చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే రాత్రౌ చోర ప్రసంగేనా కాలో గచ్చతి ధీమత అని ఒక మాట, రాతద్యూత ప్రసంగేనా మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత. అంటే ఉదయాన్నే ఏం చదవాలి, మధ్యాహ్నం ఏం చదవాలి, సాయంత్రం ఏం చదవాలి? సద్గురు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పారు, ఉదయంలో మహాభారతం చదవండి, మధ్యాహ్నం రామాయణం చదవండి, సాయంత్రం భాగవతం చదవండి అని. ఉదయం భారతం చదవండి అంటే అర్థం ఏంటి అంటే మానవుడు వ్యసనాల పాలైపోతే వాడి జీవితం ఎలా నాశనం అయిపోతుందో తెలియచేయడానికి మహాభారతం చదవాలి ఉదయాన్నే. తర్వాత మధ్యాహ్నం ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా చలించేటువంటి కాలం యవన కాలం. యవన కాలంలో మనకి విషయాల మీద దృష్టి పోతుంది, అలాగే సత్యమైనటువంటి పరమాత్మ మీద మనస్సు నిలబడదు. అటువంటి సమయంలో చక్కగా మనం ఇంద్రియాల అదుపులో ఉండాలి అంటే, ధర్మబద్ధమైన జీవితం ఏమిటో తెలియాలి అంటే మనం రామాయణాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సాయంకాలం రాత్రౌ చోర ప్రసంగత, అంటే రాత్రిపూట కాలంలో ఏం చేయాలి అంటే చోరత్వానికి సంబంధించిన దాన్ని భాగవతాన్ని విచారణ చేయాలి అన్నారు. అంటే పూర్వకాలంలో ఇంతకాలం అనే ఆయుష్యుకి ఒక అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో మృత్యువు ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని కబడిస్తుందో తెలియదు. కనుక మనకు భాగవతం నిరంతరం స్మరించుకోవలసిన గ్రంథం, పారాయణం చేయవలసినటువంటి గ్రంథం, నిరంతరం దానిలో ఉండేటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి గ్రంథం. పెద్దల ద్వారా మహాత్ముల ద్వారా మనం విచారణ చేసి దానిలో ఉండే అంతరార్థాన్ని కాస్త మన చెవులు వినగలిగినప్పుడే, కాస్త మన బుద్ధిలో కొంత విషయాన్ని మనం దాచుకోగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత నేను భగవంతుడి సన్నిధానానికి చేరతానంటే అదేమంత ప్రయోజనమైనటువంటి విషయం కాదు. కాబట్టి అక్కడ మనకి చక్కగా స్వామివారు ఒక లీల ఎలా చేశారు, ఆడందరి పెరుగోడక నీసుతుడు ఒక ఇంచుకత్రాలు తా కోడలి మూతింజురిమిన కోడలు ముచ్చునుచు అత్త కొట్టే లతాంగి. నిన్న మనం ఒక లీల చూశాం, ఆడందని వీరల పెరుగోడక నీ సుతుడు, అమ్మా ఆటలకైనా బయలుదేరాడేమో నీ పిల్లాడు, ఇదిగో వీళ్ళ ఇంట్లో పెరుగు త్రాగి వెళ్ళిపోయాడు, వెళ్ళేవాడు వెళ్ళాడా అంటే నిద్రపోతున్న ఇంటి కోడలి మూతికి కొద్దిగా పెరుగంటించి వెళ్ళిపోయాడు. దీనిలో ఉండే రహస్యం ఏమిటంటే, ఇతరులకు పెట్టక తాను తినక ఉట్టి మీద ఉన్న కూడు మూతి దాకా వస్తుందే కానీ కడుపులోకి పోదు. కడుపులోకి పోతే కదా ప్రయోజనం. మనం వంట ఎంత బాగా రుచిగా చేసుకున్నా అది మనకంటే అన్యంగా ఉందనుకోండి, ఆ అనుభూతిని మనం పొందగలుగుతామా? దీనికి మహాత్ములు ఏం చెప్పారంటే, ఒక పంచదార డబ్బా, ఒక గ్లాసు నీళ్లు, ఈ రెండు వంటింట్లోనే ఉంటాయి. మీరు రోజుల తరబడి వంటింట్లో పంచదార పెట్టండి, ఒక గ్లాసు నీళ్లు ప్రక్కన పెట్టండి, కలుస్తాయా? సంవత్సరాల తరబడి పెట్టండి, కలుస్తాయా? కలవం, నీళ్లు నీళ్లే, పంచదార పంచదారే. అలాగే మా ఇంట్లో రామాయణం ఉందండి, భారతం ఉందండి, భాగవతం ఉందండి అంటే ఇంట్లో ఉంటుంది అంతే, మనం ఉంటేకపోతే కదా ప్రయోజనం. డాక్టర్ గారు ఔషధం ఇస్తాడు, మందులు ఇస్తాడు, అమ్మా రోజు జాగ్రత్తగా చూసుకోమ్మా అన్నాడు, ఈవిడ బాగా చక్కగా అద్దాలు కూడా మేడలో పెట్టి చూసుకుంటుంది, అద్దాలు వేసి చూసుకుంటుంది, చూసుకోమన్నారు డాక్టర్ గారు, చూసుకోమంటే వేసుకోమని అర్థం, చూసుకుంటే జబ్బు తగ్గుతుందా, లోపలికి తీసుకుంటే తగ్గుతుంది. అలాగే మన ఇంట్లో ఎంత అద్భుతమైన గ్రంథాలు ఉన్నా, ఎంత మంచి గ్రంథాలు ఉన్నా, అవి మన స్వరూపమైపోవాలి కానీ మనకంటే అన్యంగా ఉంటే ఆకలే తీరడం లేదు. గ్రంథాల్లో ఉండే విషయం ఎలా తెలుస్తుంది? అందువల్ల నువ్వు ఒక్క గదిలో ఏళ్ల తరబడి పెట్టిన పంచదార నీళ్లు కలవు. పోనీ అదెక్కడో పంచదార దూరంగా ఉందండి, నీళ్ళెక్కడో దూరంగా ఉన్నాయి, కాస్త దగ్గరగా పెడతాను అని తీసుకొచ్చి ప్రక్క ప్రక్కనే కాస్త అంటించి మరీ పెట్టేవాడి, కలుస్తాయా? కలుస్తాయా? కొంతమంది అంటారు నా జేబులో వెంకటేశ్వర స్వామి బొమ్మ లేదు, నేను బయటికి పోనండి అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన నా జేబులో ఇంకో ఫోటో లేకపోతే నేను పోనండి అంటాడు. ఫోటోలు ఉండాల్సింది జేబుల్లో కాదండి, భగవంతుడు ఉండాల్సింది హృదయంలో. హృదయంలో ఉంటే ప్రయోజనం, కానీ నేను జేబులో పెట్టుకొని రోజు చూసుకుంటానంటే ఏమిటి ప్రయోజనం? లేదు కదా. ఆ స్వరూపం మనం పొందాలి అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి. ఇక మూడవది ఏమిటి, అందులో పంచదార వేస్తాం నీళ్ళలో, కానీ ఏ పిల్లాడో వచ్చి కాళ్ళతో తన్నేశాడు, ఇప్పుడు నీళ్లు నీళ్లు దారినిపోతాయి, పంచదార లోపల అడుగులు మిగిలిపోతుంది. అంటే ఇది ఒక ప్రయత్నం, కానీ ఆ ప్రయత్నంలో ఏ చిన్న పొరపాటో జరిగి మనం అనుభవించబోయే సమయానికి ఏ రూపంలో మమకార అహంకారాలు వస్తాయో తెలియదు. అహంకార మమకారాలు కాళ్ళు తన్నేసాయనుకోండి, నీళ్లు నీళ్లే, పంచదార పంచదారే. ఈ లోపల ఏం చేయాలి, మనం దాన్ని బాగా తరచాలి. దానిలో కలిపేంతవరకు మన ప్రయత్నం మనం చేయాలి. ఒక్కసారి కలిసిందా మరలా విడిపోదు. పంచదారలో నుంచి నువ్వు ఒకసారి నీళ్ళని కలిపిన తర్వాత ఎన్ని జల్లెళ్ళలో వడపోసినా తీపిదనాన్ని నువ్వు వేరు చేయలేవు, ఎందుకంటే అది కలిసిపోయింది కనుక. అలాగే నువ్వు ఏం చేస్తున్నా ఎలా చేస్తున్నా భగవంతుడు ఒకసారి నీ లోపల ప్రవేశించాడనే అనుభూతిని నువ్వు గాఢంగా పొందిన తరువాత నువ్వు ప్రపంచంలో ఉండుగాక, కానీ ప్రపంచం నీలోకి చేరడం. ప్రహ్లాదుడు రాక్షస కులంలోనే ఉన్నాడు, రాక్షస గురువుల దగ్గరే ఉన్నాడు, రాక్షస బాలుల దగ్గరే ఉన్నాడు, రాక్షస తండ్రి దగ్గరే ఉన్నాడు,
కానీ రాక్షస గుణాలు ఏమైనా వచ్చాయా ప్రహ్లాదుడిలో? ఎందుకని, ఓసారి కలిసిపోయిన తరువాత అవి వేరు కాలేవి కాబట్టి అటువంటి భావన పొందాలి మనం. ఇక్కడ పరమాత్మ ప్రవేశించాడు ఇంట్లోకి. ప్రవేశిస్తే ఇంత గందరగోళాన్ని కూడా ఆవిడ లెక్క చేయకుండా నిద్రపోతుంది. అంటే మొన్న మనం చెప్పుకున్నాం కదా, భగవద్ విషయం వినేటప్పటికి బాగా నిద్ర వస్తుంది. అదే ఇరుగు పొరుగు వాళ్ళ ముచ్చట్లు అనుకోండి, రాత్రి 12 అయినా కానీ మనకు అనిపిస్తుంది ఈ టైం తెలియకుండానే వెళ్ళిపోతుంది. అప్పుడే 12 అయినా కాసేపు కూర్చోవద్దు, నే పోదు కానీ అని కూర్చోబెడతారు. ఆ సమయానికి 12 అయినా తెలియదు. కానీ మనం భాగవతం దగ్గరకో భగవద్ విషయం దగ్గరకో వచ్చామనుకోండి, ఎప్పుడెప్పుడు సమయం అయిపోతుందా వెళ్ళిపోదామని ఉంటుంది మనస్సు. ఎందుకని, ఆ మనస్సు భగవంతుడి దగ్గర కూర్చోవడం అంటే చాలా కష్టం. మలయాళ స్వామి వారు చెప్పారు, ఈ పాడు ఈగ అన్నిటి మీద వాలుతుందే కానీ నిప్పు మీద వాలదు అన్నాడు. ఈగ ఏమిటి అంటే మన మనస్సే ఈగ. ఇది అన్నింటి మీద వాలుతుంది కానీ నిప్పు మీద వాలుతుందా అంటే వాలదు. ఎందుకంటే నిప్పు మీద వాలితే చస్తుంది. అలాగే జ్ఞానం అనేది అగ్ని లాంటిది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం తమాహం పండితాముదహ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అగ్ని ఒకటి ఉందయ్యా. ఏమిటి అగ్ని? జ్ఞానాగ్ని. ఈ జ్ఞానమనే అగ్ని మీద ఈ మనస్సు అనే ఈగ వాలదండి. కానీ అన్నింటి మీద వాలుతోంది పాడు ఈగ. వాలాల్సిన చోట వాలదు. ఎక్కడ వాలితే నామరూప క్రియలు లేకుండా పోతాయో అక్కడ వాలాలి. భగవద్ విషయం మీద రాలేమనుకోండి, భగవత్ తత్వం మీద విచారణ మీద రాలేమనుకోండి, ఇక బయట విషయాలేవి మనకు పట్టం ప్రహ్లాదుడిలాగా. కాబట్టి అలాగా ఈవిడ పరమాత్మ ప్రవేశించింది కూడా ఎరుగక నిద్రపోతుంది. పోనీ పరమాత్మ వచ్చాడో తెలియలేదు, సరే మూతికి పెరుగు రాసిపోయేటప్పుడైనా చూసుకోవాలి కదా. చూశారా ఎంత మత్తతో ఉన్నదో ప్రాపంచికంగా. అందుకే మనకి మదాలస అనేటువంటి ఆవిడ వాళ్ళ పిల్లాడిని ఉయ్యాల్లో వేసి ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యం పాడుతుంది. నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్ర మదాలస వాక్యమువాచ పుత్రాః. ఆవిడ ఉయ్యాల్లో వేసి పిల్లాడికి పాడబాడుతుంది, నాయన నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి, నువ్వు నిత్యుడవి శుద్ధుడవి నిరంజనుడివి, సంసార మాయా పరివర్జితోసి, ఈ సంసార మాయను నువ్వు అవతలికి తోయడానికి ప్రయత్నం చేయాలి. కానీ సంసారం ఎప్పుడు వస్తుందో తెలుసునా? మోహమనే నిద్రపోతే సంసారం అనే కళ వస్తుంది అని చెప్పారు. సంసార స్వప్నం, సంసారం అనేది కళ అని చెప్పింది మదాలస. కళ ఎప్పుడు వస్తుంది? నిద్రపోతే వస్తుంది. ఏ నిద్రపోతే సంసారం అనే కళ వస్తుంది? మోహమనే నిద్రపోతే సంసారం అనే కళ వస్తుంది. మనకు మోహమే సంసారానికి కారణం. మోహం లేకపోతే ఏ ఆశ్రమము మనల్ని బంధించలేదు. మోహం కలిగిందా, అది బ్రహ్మచర్యాశ్రమమైనా బంధనమే, గృహస్థాశ్రమమైనా బంధనమే, వానప్రస్థమైనా బంధనమే, సన్యాసాశ్రమమైనా బంధనమే. మోహం కలగడమే బంధనం. అందుకే మోహక్షయమే మోక్షము అన్నారు రామకృష్ణానంద స్వామి వారు. స్వామి మోక్షం అంటే రెండు అక్షరాల్లో చెప్పండి అని అడిగాడంట ఒక భక్తుడు. బాబు మో అంటే మోహము, క్ష అంటే క్షయము. మోహం ఎవడికి క్షయమైపోతుందో వాడు మోక్షాన్ని పొందినట్టు అన్నారు. దేని మీద మోహం పెట్టుకున్నా మళ్ళీ సంసారం వచ్చి చేరినట్టే. కాబట్టి సంసార స్వప్నం, సంసారం అనేది కలయ. త్యజమోహ నిద్ర, జ్ఞాని ఎలా చూస్తాడంటే నిద్రలో పోయినటువంటి వాడికి కల వస్తే మెలకువలో కల ఎలా లేదని గుర్తించగలుగుతాడో జ్ఞాని కూడా ప్రపంచంలో తిరుగుతూ ఈ ప్రపంచాన్ని కలగానే భావన చేస్తాయి. మనకేమో నిద్రపోతే కల, జ్ఞానికి మెలకువలో కూడా కలయే, ఈ ప్రపంచమంతా కలయే, ఇది ఉండేది కాదు. కల అంటే అర్థం ఏంటండి? కల అంటే అర్థం ఏంటి? మెలకు వస్తే ఉండనిది అని. అలాగే ఈ సంసారం అనేటువంటిది కూడా కల లాంటిదే. అది ఎప్పుడు పోతుంది అంటే మనలో జాగృతి కలిగితే, జ్ఞానము కలిగితే ఈ కల ఉండదు. జ్ఞానము కలగనంత వరకు, మెలకవరానంత వరకు కలలో అనుభూతి జీవుడు ఎలా పొందుతున్నాడో, జ్ఞానం కలగనంత వరకు ప్రపంచంలో వాసనలు కూడా వీడు అనుభవిస్తూనే ఉంటాడు. ఇది జాగ్రత్తావస్థలో ఉండేటువంటి కల. దీన్ని అలాగే భావన చేస్తారు మహాత్ములు. అందుకనే మహాత్ములకి మనకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ప్రపంచంలోనే ఉంటారు కానీ ప్రపంచాన్ని వాళ్ళలోకి తెచ్చుకోరు. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ కూర్చున్నా ప్రపంచాన్ని మనం తెచ్చుకుంటున్నాం. గుడికి పోయినా ప్రపంచం వస్తుంది, భాగవతానికి పోయినా ప్రపంచం వస్తుంది, భగవద్గీత పారాయణాలకు పోయినా ప్రపంచం వస్తుంది, ఎక్కడికి పోయినా ప్రపంచాన్ని మనం వెంటబెట్టి కడతాం. మహాత్ములు ఏం చేస్తారు? ప్రపంచంలో ఉండి దీన్ని అవతలకి తోస్తారు. వారికి మనకి అదే తేడా. మరి ఇంత చేస్తున్నటువంటి స్వామి వచ్చిన ప్రవేశం తెలియక మూతి మీద పెరుగు రాసి వెళ్ళినా తెలియలేదు ఆవిడికి. ఇప్పుడు అత్తగారు వచ్చారు. అత్తగారు వచ్చేటప్పటికి ఆవిడేం చేస్తుంది, పదార్థాల వైపు చూస్తుంది. ఏమండి, ఎప్పుడు పదార్థాలు కొట్టుకుని కొట్టుకుంటావో అప్పటి వరకు ఇంట్లో ఉండేది గందరగోళమే. యథార్థం వైపు చూసినప్పుడే నీకు ఆ గలభ తగ్గుతోంది, నీ గందరగోళం అణుగుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు అత్త కోడళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అత్తే ఉంటుంది నువ్వు తిన్నావుంటుంది, కోడలు ఏమంటుంది నువ్వే తినేసి నా మూతికి రాసా ఉంటుంది. ఇద్దరికి పెద్ద గందరగోళం వచ్చేసింది. ఇప్పుడు ఈ తగవు తీరాలంటే ఎవడి వైపు చూడాలి? పరమాత్మ వైపు చూస్తే ఈ గోళ అణిగిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో గందరగోళాలన్నీ మన మీద వేసుకుంటున్నాం. ఒక్కసారి అసలు పరమాత్మ వైపు తిరిగి, స్వామి ఈ గందరగోళం అంతా నీ వలననే వచ్చిందా, కాస్త నువ్వు చూసుకో, సమర్థుడైన వాడికి పని అప్ప చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలా? అక్కర్లేదు. పరమాత్మకు అప్ప చెప్పిన తర్వాత మళ్ళీ మాటి మాటికి వెనక్కి తిరిగి చూడాలా? అవసరం లేదు. అలాగే ఆయన వైపు చూస్తేనే మనకుండేటువంటి ఈ గందరగోళాలన్నీ అణగిపోతాయి. అందుకని చక్కగా స్వామి ఇలా లీల చూపించాడు. ఇంకొక ఆవిడ వచ్చింది. యశోదమ్మామి పిల్లాడు ఏం చేశాడో తెలుసునా అని మొదలెట్టింది. వారిల్లు తొచ్చి కడవలం దోరంబగు నెయ్యి త్రావి తుదిన్ ఆ కడవల్ వీరింతని సుతుండిడ వారికిని వీరికిని దొడ్డవారయ్యే సతీ. ఏమండి, ఇద్దరు అమ్మగారులు ఇద్దరు కలిసి ఓ స్టీల్ షాప్కి వెళ్ళి ఒకే రకమైన గ్లాసులు కొన్నారండి టీ తాగడానికి. వాళ్ళు తాగడానికి ఎంత గ్లాసులు, జనానికి ఇవ్వడానికి ఎంత గ్లాసు, అది కూడా వెరైటీగా ఉంటాయండి. బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడేమో రెండు అంగుళాలు గ్లాసులు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. వాళ్ళు తాగేటప్పుడు మాత్రం ఎంతెంత గ్లాసులు పోసేసుకుంటారు. మనకు తాగడానికి ఒక గ్లాసు, జనానికి ఇవ్వడానికి ఒక గ్లాసు. అందుకని ఇద్దరు కలిసి గ్లాసులు తీసుకున్నారు, టీ గ్లాసు, ఒకే రకమైన గ్లాసులు. కలిసిపోతాయేమోనని రంగులు వేసుకున్నారు అడుగు భాగంలో. పొరపాటు ఏమిటంటే ఇద్దరు ఒకే రంగు వేసుకున్నారు. మీరు గమనించారో లేదో, గ్లాసులు వేసి రంగులు వేస్తూ ఉంటారు. ఈ గ్లాసులు ఒక ఆవిడ తెచ్చిన గ్లాసుల్లో ఒక మూడు గ్లాసులు తగ్గాయి. ఇప్పుడు ప్రక్కింటికి వెళ్ళింది ఆవిడ, ఇద్దరు ఒకే షాప్కి వెళ్ళి తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది, ఆ ఇంటికి వెళితే ఉండు వదిన, ఎక్కడికి వెళ్తావు టీ తీసుకొస్తే ఇస్తానంటే ఆ గ్లాసే తీసుకొచ్చిస్తే ఏమిటి అడుగు చూస్తుంది తాకండా. ఎందుకని నా మూడు గ్లాసులు కనపడటం లేదు, ఇదే గ్లాసు. ఇద్దరు ఒకే రంగు వేశారా కొంప కొల్లేరే. ఆవిడ ఈవిడ ఇద్దరు ఒకే రంగు వేశారనుకోండి, ఈవిడేమనుకుంటుంది ఈ గ్లాసులు కూడా కుర్తి పడాలా కావాలంటే గ్లాసు పడవుతుంది కదా అనుకుంటుందా? అనుకోరా, ఇవి ఎక్కడివో కాదండి, మనలో ఉండేటువంటి వాసనలే కృష్ణలీలలు. కృష్ణ పరమాత్మ లీలలు అంటే ఏ లీలలు అవి? ఆయన మనలో ఉండి ఆడించిన లీలలు. ఆయన ఉన్నాడని తెలియక మనం చేసినటువంటి గందరగోళమే కృష్ణలీలలు. వారింట నీ సుతుడు ప్రవేశించాడమ్మా, వారిల్లు చొచ్చి, చొచ్చి అంటే వెళ్ళాడు. ఏం చేశాడు పరమాత్మ? నెయ్యి త్రాగాడు. ఆ నెయ్యి త్రాగిన కడవలు తెచ్చి వీళ్ళింట్లో పడేశాడట. అందుకని పాపం గోకులంలో కూడా చక్కగా కుండలకి రంగులు వేసుకునేవాళ్ళు అంటే మన గ్లాసులకి వేసుకున్నట్టుగా. మన గ్లాసులకి ఎలాగైతే అడుగు రంగులు వేసుకుంటున్నామో వాళ్ళు రంగులు వేసుకున్నారు. నీలం రంగు కడవలు, నెమల పించని కడవలు, గోమాత రూపంతో ఉన్న కడవలు, మురళి రంగు, మురళి వేసినటువంటి కడవలు, అన్నీ కృష్ణ సంబంధమే. వస్తువు ఏదైనా అది వాసుదేవమయం కావాలండి, అది గోకులంలో ఉన్న అర్థం. మీరెవరైనా కానివ్వండి, నన్ను చేరండి, ఇదే పరమాత్మ యొక్క సందేశం. ఆయన అవతార రహస్యమే అది. మీరందరు రండి అనేటువంటి మాటే తప్ప, మీరు చేరండి అనే మాటే తప్ప, మీరు వద్దు, మీకు ప్రవేశానికి అర్హత లేదు అనేది అది గోకులం కాదు, బృందావనం కాదు. అందుకని ఈ స్వామి ఏం చేశాడు, వాళ్ళింట్లో కడవలు పెట్టేశాడు. ఈవిడ ఇంట్లో ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత చూస్తుంది, పాలకి పిండుకునే వేళ అయింది, పాలు తీసుకునే వేళ అయింది, పాలు కాచుకునే పాత్ర, నెయ్యి పట్టుకునే పాత్ర, మజ్జిగ చేసేటువంటి పాత్ర, ఇవన్నీ వేరువేరుగా పెట్టుకున్నారు. అయితే ఇవిడికి పాత్ర కనపడలేదు. కనపడకపోయేటప్పటికీ ఎక్కడికి వెళ్ళి పోనీ పదార్థం పోతే పోయింది, పాత్ర కనపడాలి కదా. పాత్ర కనపడకపోయేటప్పుడు వెతుక్కుంటుంది ఈవిడ. ఆ తనలాంటి కడవ వీళ్ళింట్లో చూసింది. మరి డైరెక్ట్గా అడుగుతారండి, మా వస్తువు తీసుకున్నావా వదినా అని అడుగుతారండి? డైరెక్ట్గా అడగరండి. ఆడవాళ్ళు ఎలా అంటారు, మా వస్తువు తీసుకున్నవాడు చేతులు పడిపోను, మా వస్తువు తీసుకున్నవాడు కాడు పడిపోను, ఇవే కదా మాటలు బ్రహ్మాండంగా వస్తూ ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఈవిడ బయటకు వస్తేనే ఈవిడ చూస్తుందండి, లోపలికి వెడితే ఆపేస్తుంది. వ్యక్తిని చూసి తిట్టినప్పుడు ఏమంటారు వీళ్ళు, వదినా ఈ మధ్య కాస్త జాగ్రత్తగా మాట్లాడు, ఏంటో నన్ను నేను చూసిన తర్వాత కాస్త నోరు బయటకు వస్తుంది, ఏమిటి కథ అని కాస్త ఆవిడ పక్కింటి ఆవిడ అడిగేసింది. అడిగితే వెంటనే ఆవిడ అంటుంది, కావాలంటే నాలుగు పడవుతును కదా, దొంగతనం కావాల్సి వచ్చిందా అంటుంది ఈవిడ. మాటలు సరిగా రాని వదినా, మేము కూడా కలిగిన వాళ్ళమే, కావాలంటే మేమే నాలుగు పడేయగలం, ఇందుకు దేని గురించి మాట్లాడుతున్నావు అంటుంది ఆవిడ. దేని గురించి అంటావేంటి, నా కడవ చూడు, నీ కడవ నీ ఇంట్లో వచ్చేది. ఆవిడంది తప్పు మాట్లాడితే ఒప్పుకోని వదిన, నిరూపణ చేయి. వెంటనే ఆవిడ వచ్చింది, వచ్చి ఇదిగో ఈ కడవ నాదే, కావాలంటే దీని మీద గుర్తు చూడు, ఈ నెమలి పించే కడవ నాది, ఈ మురళి ఉన్న కడవలు మీవి, నీకు తెలియదా ఇంత మాత్రం అంటే ఆవిడ అంటుంది, నాకు తెలియదు వదినా. ఈ గొడవ రావడానికి కారణం ఏమిటి, కృష్ణుడి లీల. ఏమిటా ఇంట్లో కడవలు ప్రక్కింటికి చేర్చడం అంటే, మనమండి ఈ జన్మలో ఈ కర్మలు చేస్తున్నాం, దేహాన్ని విడిచిపెడుతున్నామే కానీ కర్మలు పక్కింటికి మోసుకుపోతున్నాం. దేహం ఇక్కడే పడిపోతుంది, ఈ దేహం పడిపోయిన తర్వాత చేసిన కర్మలు ఉంటాయే, ఈ కర్మలు మానవుణ్ణి అనుసరిస్తాయి. కర్మానుగోగచ్చతి జీవ ఏకహ, భగవంతుడు ఇక్కడ వస్తు రూపంగా కనపడే వాటిని పట్టుకెళ్ళలేమేమో కానీ చేసిన కర్మలు మాత్రం ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నువ్వు ఏ కర్మలు చేశావో అవన్నీ నీకు జాగ్రత్తగా చేరుస్తాడు పరమాత్మ, ఒక్క వస్తువుని కూడా పోనివ్వడండి. ఎలాగైతే తిరుపతి అలిపిరి దగ్గర మీరు బ్యాగ్ వేస్తే పైన కొండ మీద బ్యాగ్ ఎలా తేలుతుందో, అలాగే మీరు ఇక్కడ వేసినటువంటి కర్మలు, ఈ జీవితంలో చేసినటువంటి కర్మలు మళ్ళీ వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన కర్మలు మీరు అనుభవించాల్సిందే, ఎవరు పుచ్చుకోరు. ఇంట్లో ఉండే పదార్థం అనుకోండి, ఏమ్మా మా ఇంట్లో పరమాణం వండాను, ఎక్కువగా ఉంది, మీరు కాస్త తీసుకుంటారా అంటే పక్కింటి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. నా కర్మ మీరు పుచ్చుకుంటారా అంటే భార్య పుచ్చుకోరు, కొడుకులు పుచ్చుకోరు, కోడళ్ళు పుచ్చుకోరు, మనవాళ్ళు పుచ్చుకోరు, ముద్దు పెట్టుకున్న ముది మనవడు పుచ్చుకోడు. ఎవడి కర్మ వాడిదే, అది ఎవడిది వాడు అనుభవించాల్సిందే. ఇది మనవడికి రాసిస్తాను వీలునామా ప్రకారం అంటే కుదరదు ఇక్కడ. కాబట్టి కర్మను మోసుకెడుతున్నాడు. ఈ కర్మరహస్యం తెలిసిన వాడు ఎవరిని సేవిస్తాడు, ఆర్తావిషన్న శిథిలాచ భీతాహ భోరేషు చ వ్యాధిషు వర్తమానాహ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాహ సుఖినో భవంతి. చాలా తేలిక చెప్పేశాడు పాపం భీష్మ పితామహులు వారు, 1000 నామాలు చెప్పి వీడికి ఆ 1000 నామాలు చదవడానికి తీరుకుందే లేదో పాపం కలియుగంలో. చాలా రకాల కార్యాలు చేయడానికి సమయం బాగానే ఉంటుంది కానీ భగవన్నామం చేయడానికి తీరికుండదండి. కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిన పడితే వేలరా, బాబూజీ మహారాజు వారు చక్కగా చెప్పారు. ఇరుగు పొరుగు వాళ్ళ ముచ్చట్లకు చెవులు దూర్చి వినడానికి సమయం సరిపోతుందే కానీ భగవత్ విషయం వినడానికి అందులో సగం సమయమైనా వెచ్చిస్తున్నారా మీరని బాబూజీ మహారాజు వారు చక్కగా మన యొక్క దుస్థితిని గుర్తించి వారు ఆవేదన పడ్డారు. మా పాపం మన దుస్థితి వారికి బాధా కారణం అవుతుంది, మా మహాత్ములు బాధపడాల్సిన అవసరం లేదు. మరి వారి బాధ కారణమేంటి, మనం కూరుకుపోతున్నాం ఈ సంసారం అనే అగాధంలో, దీనిలో నుంచి బయటపడేయడానికి వారి ప్రయత్నం. కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిన పడిది వేలరా, ఇతరుల గురించి వాళ్ళ లేని సమయంలో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే కర్మ చేరవేసుకుంటున్నాం. ఏమంటే చిన్న కథ చెప్పేవారు మలయాళ స్వామి వారు. ఓ చోట ఒక పాలమ్ముకునేటువంటి తల్లి అది పాలకుండను ఎత్తిన పెట్టుకొని పెడుతుంది, పెడుతుంటే ఆ కుండ పైన మూత లేదు. ఆవిడకి తీసిన పాలు తీసినట్టుగా ఆవిడ తీసుకొచ్చి ఒక గురుకులానికి పోస్తూ ఉండేది ఆవిడ. సరే ఇలా పెడుతున్న సందర్భంలో ఆ రోజున ఓ పాముని పట్టుకొని గ్రద్ద ఎగురుతోంది పైన ఆకాశం. అది ఇలా పట్టుకొని పాముని ఒత్తుతోందేమో, దానికి బాధ కలిగి కాస్త ఆ కాలి సందులో నుంచి కాస్త అలా తప్పుకొని కాటేయడానికి ప్రయత్నం చేస్తోంది ఆ గ్రద్దని. ఇది ఇలా కాటు వేసేటప్పటికీ దాని కాటు తప్పి విషం కుండలో పడిపోయింది. సరే ఈవిడ ఆ విషయం తెలియక పాలు తీసుకెళ్ళింది గురుకులంలో, ఆవిడ గురువుగారికి ఇచ్చింది. గురువుగారేమో అందరికీ పిల్లలందరికీ పోశాడు, పోస్తే పిల్లలందరూ తాగారు చనిపోయారు. చిత్రగుప్తుడు ఆలోచిస్తున్నాడు ఈ పాపం ఎవరి ఖాతాలో వ్రాయాలి, ఏది పాలమ్ముకునే ఆవిడకి రాద్దామా అంటే ఆవిడకి తెలియదు, పాముకు రాద్దామా అంటే దాని ప్రయత్నం, దాని ప్రాణాలు రక్షించుకోవడానికి అది ప్రయత్నం చేసింది కనుక దానిది దోషం కాదు. పోని గ్రద్దకు రాద్దామా అంటే ఆహారం వెతుక్కుంది కనుక దాని తప్పు కాదు. మరి ఎవరిది తప్పు అని అనుకుంటూ ఉంటే ఈ లోపల యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది కేసు. చిత్రగుప్తుల వారు తన సంశయం చెప్పాడు, స్వామి ఎవరికి రాయాలి ఈ దోషం అన్నాడు. అంటే ఒకసారి ఆ ఆశ్రమం దగ్గర ఏం జరుగుతుందో చూడవయ్యా అన్నాడు. ఆశ్రమం దగ్గర జనమందరూ గుమిగూడిపోయారు, అలా ఒక మాట మాట్లాడేస్తున్నారు, ఆవిడే కావాలని చంపిందని, లేదు గురువుగారే కావాలని చంపేశారని, లేదు గురువుగారి భార్య మందు పెట్టి చంపేసిందని, లేదు పిల్లల్లో పిల్లలే విషం పెట్టుకు చచ్చిపోయారని ఏవేవో మాట్లాడుతుంటే వెంటనే యమధర్మరాజు అన్నాడు,
నిదానగాలు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరికీ ఆ పాపాన్ని రాసేయన్నాడు ఆయన. కాబట్టి మనం మాట వాడేదాని ద్వారా కూడా పాపం వస్తుంది. దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే పాపం ఆయాచితంగా సంక్రమించుకున్నట్టే మన అందరం కూడా. అందుకని వాగ్దోషం లేకుండా చేసుకోవాలి. పరమాత్మ అంటున్నాడు, ఇక్కడ మీరు ఈ శరీరంతో దోషాలు చేస్తే దేహం మట్టికి పోతుందే కానీ కర్మలు మీ పాలే అవుతాయి. కర్మ మాత్రం మీకు రావాల్సిందే, దేహం మాత్రం మట్టి పాలైపోతుంది. మరలా కర్మలు చేసినందుకు గాను ఇంకో జన్మ గడతాం. ఉన్నది తీసేసుకోరా అని భగవంతుడు పంపిస్తే మనం ఇంకా కొత్తవి చేర్చుకుంటున్నాం. ఇప్పుడు కొత్తవి చేర్చుకుంటే వాడికి భారం అవుతుందా తేలిక అవుతుందా? ఏమండి, భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, ప్రపంచంలో రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఇద్దరు వ్యక్తులు పోతున్నారట. ఒకడేమో దూది బస్తా ఎత్తుకున్నాడట, 25 కిలోల మూటలో దూది బస్తా ఎత్తుకున్నాడు. ఒకడేమో ఉప్పు బస్తా ఎత్తుకున్నాడు. ఉప్పు బస్తా బరువు ఉంటుందా దూది బరువు ఉంటుందా? ప్రాపంచికంగా ఏది బరువు ఉంటుంది? దూది ఉంటుందా? ఏముంటుంది? ఉప్పు ఉంటుంది కదా బరువు. ఇద్దరికి తేలిగ్గా ఉంది రోడ్డు మీద నడిచేటప్పుడు. దూది బస్తా వాడికి దూది తేలిగ్గా ఉంది, ఉప్పు బస్తా వాడికి ప్రయాణం కష్టమై వీడిద్దరూ కలిసి నీళ్ళల్లో దిగారు. ఈ నీళ్ళ ప్రవాహం వస్తూ ఉంటే ఇప్పుడు దూది ఏం చేస్తుందండి? నీటిని పీల్చుకుంటుంది కదా. ఈ దూది నీటిని పీల్చుకుంటుంది, ఉప్పు ఏం చేస్తుంది? కరిగిపోతుంది కదా. ఇప్పుడు నీళ్ళలో దిగిన వాడికి దూది బరువు అయింది, ఉప్పు తేలికైంది. బయట ప్రపంచంలో ఉన్నవాడికి దూది తేలికయ్యింది, ఉప్పు బరువైంది కదా. అలాగే బాహ్య ప్రపంచంలో ఉండేవాడికి భగవద్భక్తి అంటే ఉప్పు బస్తా లాంటిదండి. ఏం పూజలోనండి, ఏం ఉపన్యాసాలోనండి, ఏం పోతున్నారోనండి. అక్కడ ఆ రోడ్డు మీద చూడండి ఎంత వైభవం ఉందో, ఆ మార్కెట్లోకి వెళ్ళండి ఎంత వైభవం ఉందో, ఈ బరువైన విషయాలు ఎలా చేస్తున్నారండి అని బయట ప్రపంచం వాళ్ళు అంటారు. వీళ్ళిద్దరూ సంసారమనే నీళ్ళలో దిగారండి. ఇప్పుడు దూది బస్తా వాడు ఏం చేస్తుంటుంది? నీళ్లు పీల్చుకుంటుంది అన్నమాట. అంటే సంసారం అనే విషయంలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ భగవంతుని చేరనివాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, బయట ప్రాపంచికంగా ఏది తేలికని మోశాడో సంసారంలో అది భారమైపోతుంది, దూది భారమైపోతుంది. ఇప్పుడు వీడు ఉప్పు అనుకున్నాడు కదండి, వీడు ఉప్పు ఎలా మోస్తున్నాడో భారం అనుకున్నాడు కదా. ఇప్పుడు ఈ నీటి ప్రవాహంలో ఈ ఉప్పు ఏమైపోతుంది? కరిగిపోతుంది, తేలికైపోతుంది ప్రయాణం. అంటే బయట ప్రపంచంలో ఉండేవారికిన్ను మనకి ఇంత తేడా. బయట ప్రపంచంలో వారికేమో మనది బరువు, కానీ మనం ఏం చేస్తున్నాం? వీడిని భక్తి వీళ్ళు ఏమిట్రా ఇంత పిచ్చివాడు, ఇంత బరువు మోసుకుంటూ ఇలా తిరిగేస్తున్నారని మనకు అనిపిస్తుంది. వాళ్ళేమనుకుంటారు? ఇంత భారంతో ఇంత విషయాలు ఎక్కడికి పోతున్నారా వీళ్ళు, అసలు ఏం చేస్తున్నారని వాళ్ళకు అనిపిస్తుంది. కానీ ఎవరి ఆనందం వారిదే. అక్కడ ఆనందం అనేటువంటి దానికి లోటు అనేటువంటిది ఎవరు అనుభవించేటువంటి దానిలో వాళ్ళకు ఉంది అనుకుంటున్నారు కాబట్టి అనుభవిస్తున్నారు. అదే భగవంతుడి దగ్గర ఎంత ఆనందం ఉందో అనుభవించిన వాడికే తెలుస్తుంది. అలా కాకుండా ప్రాపంచికంగా విషయాన్ని అనుభవించేవాడు దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ కర్మలు మోసుకుంటూ ఇంకో దేహంలోకి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఈ జన్మలో చేసేటువంటి కర్మలు, గత జన్మలో వచ్చేటువంటి కర్మలు, ఈ రెండూ వాడిని బాధిస్తూ ఉంటాయి. అవే కొట్టుకోవడం అంటే కొంతమంది అంటూ ఉంటారు, నేను ఊహ తెలిసిన దగ్గర నుండి ఎవరికి అపకారం చేయలేదండి, నాకు ఎందుకు వచ్చిందో ఇంత దుఃఖం తెలియటం లేదండి అంటే, అబ్బాయి తెలుసుకోవడానికి ఇది ఇప్పటిది కాదురా గత జన్మలోది అని చెప్పాలి. అది ఇప్పటిది కాదు, అందుకనే దానికి ఏం పేరు పెట్టారండి? విషన్న శిథిలహ భీతహ. వాడు శిథిలుడు. ఆర్త అంటే అర్థం ఏంటి? బాధ, బాధ తెలుస్తుంది. ఆర్త విషన్న విషన్నుడు. కొంతమంది చూడండి వాళ్ళ ముఖంలో తెలిసిపోతుంది వాళ్ళ బాధ. పైకి ఎంతగా వారు టిప్ టాప్గా డ్రెస్ వేసుకున్నా ఆ ముఖంలో ఉండేటువంటి బాధ తెలుస్తుంది. శిథిలుడు. శిథిలుడు అంటే లోపల లోపల కుళ్ళిపోతాడండి వ్యక్తి. లోపల లోపల బాధ ఉంటుంది. పైకి బాగా బ్రహ్మాండంగా కనిపిస్తాడు. జనం అందరూ అంటారు, ఏమండి మీకు 4 ఇళ్ళున్నాయి, 10 చోట్ల ఫ్లాట్లు ఉన్నాయి, మంచి ఉన్నతమైన స్థితిలో కొడుకులు ఉన్నారు, మీకేమండి అని అంటారు. మీకేమండి అన్నప్పుడల్లా వాడికి సూది పెట్టి పొడుస్తున్నట్టు ఉంటుంది. నేను పడే బాధ ఎవడితో చెప్పుకోవాలి? బయటికి పోతే ఎవడు నేను పడే బాధని ఎవడు గుర్తించడం లేదు, కానీ నా బాధ నేను ఎవడితో చెప్పుకోవాలి? వీడు శిథిలుడు. శిథిలుడికి కారణమేమిటి? ఏ జన్మదో తెలియక, ఎందుకు వచ్చిందో తెలియక, ఎన్నాళ్ళకు పోతుందో తెలియక, దీనితో మెలిపెట్టి దాంతో పోరాడేవాడే శిథిలుడు. ఏకైక మార్గమేమిటి? భగవన్నామస్మరణ. నామస్మరణ ధన్యోపాయం
నహి పశ్యామో భవతరణే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటి, కుండల విషయాలు కాదండి. అసలు ఎందుకు గందరగోళం ఏర్పడుతోంది? ముందర మనం ఈ ఏ కర్మ అనుకుంటూ కూర్చుంటే కర్మ తొలగిపోదు సరికదా, ఇంకా భారం ఎక్కువైపోతుంది. పూజ్య మాతాజీ వారు వారి బోధామృతంలో ఒక విషయాన్ని మనకి ప్రస్తావన చేస్తారు మాటికి. మానవుడు వీధిలో వెడుతూ కాలుతో ఏదో వాడు తొక్కకూడని తొక్కాడు. తొక్కాను అని తెలుసుకున్న తర్వాత కడుక్కోవాలే కానీ మల విచారణ చేయకూడదు అన్నారు గురుదేవుడు. మల విచారణ అంటే చేయకూడని విచారణ. చేయకూడని విచారణలో ఏమైపోతుంది? సమయం వెళ్ళిపోతుంది. సమయం ఏమైనా వేరు, శుభ్రమైన సమయమా? కాదు కదా, అది మళ్ళీ మల విచారణలోకి వెళ్ళిపోతుంది. మల విచారణ కాదు మనకు కావాల్సింది, మాధవ విచారణ. మల విచారణతో కర్మ పోగేసుకుంటున్నాం, కానివి పోనివి చేసేస్తున్నాం. ఇవన్నీ చేసి మన కర్మలు పెంచుకుంటున్నాం. దాన్ని తొలగించుకోవడానికి ఏకైక సాధనం ఏమిటి అంటే కృష్ణ సందర్శన. వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడండి. అలా నవ్వుతున్నవాడు ఎందుకు నవ్వుతున్నాడు? పిచ్చాడారా, మీరు పడుతున్న ఈ కర్మకు కారణం నేను, ఒక్కొక్కసారి నా వైపు చూడండి, మీకు రహస్యం తెలిసిపోతుందని ఆయన అంటాడు. మనం ఏం చేస్తాం? వాడి వైపు తప్ప అన్ని దిక్కులు చూస్తాం, భగవంతుడి వైపు తప్ప అన్ని దిక్కులు చూస్తామండి. ఎందుకని? మనం దిక్కులకు దిక్కైన వాళ్ళు వేడుకోకుండా ఈ దిక్కుమాలిన వాళ్ళని నమ్ముకుంటే మన దుఃఖం పోదు సరికదా, ఇంకా రెట్టింపు అవుతుంది. అన్ని దిక్కులకు దిక్కైన వాడు ఎవరండి? పరమాత్మ ఒక్కడే. ఇదే హిరణ్యకశ్యపుడు కూడా ప్రహ్లాదును అడుగుతాడన్నమాట భాగవతంలో. అందుకని ఇలాగా వాళ్ళ పోట్లాట మీ అబ్బాయి వల్ల జరిగిందమ్మా అని చెప్పింది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ వచ్చి, ఇది చాలా చిన్న విషయం, మీ అబ్బాయి మా ఇంట్లో ఏం చేశాడో తెలుసునా? ఏమండి, ఒకే సమయంలో ఇందరి ఇళ్లలోకి ఎలా వెళ్ళాడనేటువంటి బుద్ధి కాస్తైనా రావాలి కదా. మనం ఒక్కసారి బృందావనం పోతేనండి, బృందావనంలో ఒక దేవాలయానికి వెళ్ళి ఇంకో దేవాలయానికి వెళ్ళి ఇంకో దేవాలయానికి వెళ్ళి మీరు ఎన్ని దేవాలయాలు చూడగలుగుతారంటే మహా తిరిగితే ఒక 10 దేవాలయాలు చూడగలుగుతారేమో బృందావనంలో, బాగా శ్రమ పడితే. ఏమండి, ఒక్కరోజులో 10 దేవాలయాలు మనకి ఇంత కష్టమైతే దాదాపుగా 5,000 ఇళ్ళుండలేవండి బృందావనంలో. ప్రతి వాళ్ళు వచ్చి కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు ఈ రోజని చెప్తున్నారు. అసలు దీని రహస్యం ఏమిటి అని తెలుసుకుందామనే ప్రయత్నం ఒక్కళ్ళన్నా చేశారా? ఇందరిళ్లలోకి తాను ఒక్కడు ఎలా వెళ్ళగలిగాడు అంటే ఇళ్లలో వెళ్ళిన వాడు ఒక్కొక్కడా, అసలు ఉన్న ఒక్కడే ఇందరిళ్లలో ఉన్నవాడా? ఈ ప్రశ్న ఒకసారి రావాలి కదా. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడంటేనండి, తెలిసినట్లే అనిపిస్తాడే కానీ ఎంత ఆలోచించినా తెలియడు. ఆయన తత్వమే అది. మనకు అనిపిస్తుంది రామాయణం ముందు పెట్టుకోనో, భారతం ముందు పెట్టుకోనో, భాగవతం ముందు పెట్టుకోనో, 4 పేజీలు చదవగానే ఈ మాత్రం నేను గుర్తుపెట్టుకోలేనా అని ఒక అహం తలెత్తుతుంది. కానీ తరువాత మళ్ళీ మనం విచారణలోకి ఎడితే పక్క విషయాలు తప్ప అన్నీ గుర్తే ఉంటాయి. ఇతరమైన విషయాలు తప్ప, ఆ ఒక్క విషయం తప్ప, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప అన్ని విషయాలు మనకి గుర్తే ఉంటాయి. అందుకని చక్కగా వీళ్ళ పోట్లాట తీరాలంటే ఎవరి వైపు చూడాలి? కృష్ణయ్య వైపు చూడాలి. సరే, ఇంకొక ఆవిడ చెప్పింది, వేలుపులటే నాకంటేను వేలుపు మరి ఎవ్వడనుచు వికవిక నగియిన్ మా వేలుపుల గోడపై ఓ ఏలావతి నీ తనుజుండు ఎంగిలి చేసెన్. మా కారంచేడులో వాసుదేవానందగిరి స్వామి వారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు. ఏమనేవాడంటే మహానుభావుడు, తినే దేవుడు వస్తే తిట్టి పంపిస్తారు, తినని దేవుడికి కుంభాలు పోస్తారు, మీదేం భక్తి అని అడిగాడండి ఆయన. కారంచేడు వాసుదేవానందగిరి స్వామి వారు తినని వాడికి కుంభాలు పోస్తారు, తినే దేవుడు వస్తే తిట్టి పంపిస్తారు. తినే దేవుడికి ఇంత బట్టండి అది భక్తి అంటే, తినని వాడికి కుంభాలు పోసి మీరు తినటం కాదు. భగవంతుడి దగ్గర నివేదన పెడితే జీడిపప్పు చెదరకుండా మళ్ళీ మనకిన్ని మనకు వస్తేనే దేవుడు. పైన 4 జీడిపప్పు పలుకులు తగ్గాయి అనుకోండి, దేవుడు వచ్చి తిన్నాడనండి వీడు, దెయ్యం తిరుగుతుంది మా ఇంట్లో రెండు అంటాడు. పొరపాటున ఒక అరగిన్న ఖాళీ అయిందనుకోండి పులిహోర, దేవుడి దగ్గర పెట్టారు, బయటికి వెళ్ళారు, తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, లోపలికి వచ్చారు, సగం కింద ఖాళీ అయింది. ఇప్పుడు మీరేమంటారు? మా కృష్ణయ్య తిన్నాడు అనరండి, మా ఇంట్లో దెయ్యం తిరుగుతుంది రెండు అంటారు. ఏమండి, తింటేనేమో దేవుడు కాదంట, తినకపోతే దేవుడు లేడంటారు. దేవుడికి పెద్ద సమస్య వచ్చి పడిందండి కలియుగంలో. మహాత్ములు అంటారు దేవుడికి పెద్ద సమస్య వచ్చి పడి, కనబడితేనేమో నువ్వు కాదంట, పోనీ కనబడ్డాడనుకో నువ్వైనా నువ్వేమిటి అని అడుగుతాడు. అందుకని కనబడ్డం మానేశాడు వాడు కూడా. మన తెలివితేటలకు భగవంతుడు కూడా తలక్రింతులైపోయాడట. మరి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు. ఒక ఆయన అంధుడు భగవంతుడు ఈశ్వరుడి గురించి తపచ్చేసి ఒక వరం కోరుకోమన్నాడటండి. ఈశ్వరుడు ప్రత్యక్షమై వాడేం కోరుకున్నాడో తెలిసిన, నేను నా ముది 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 మనవడు బంగారు పళ్ళల్లో అన్నం తింటూ ఉండగా చూడాలండి, ఆ ఒక్క కోరిక చాలండి. ఏమండి వీడు అంధుడు చూడాలంటే కళ్ళు రావాలి, ముది 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 మనవడు వచ్చిందాక ఉండాలంటే వీడికి ఆయుష్ కావాలి, వాడు బంగారు పళ్ళల్లో అన్నం తినాలంటే వీడు కోట్ల మెడలు డాబాలు కట్టాలి. అప్పుడు అనుకున్నాడు ఈశ్వరుడు, వీడు ఒక్కడిని అందుకోమంటే నా కైలాసం మొత్తం అమ్మేట్టుగా పెట్టాడు బేరం. ఇక చస్తే వీళ్ళకి కనపడకూడదు అనుకున్నాడు పరమాత్మ కూడా, వీళ్ళకి కనపడకూడదు. కలియుగంలో మనుషులకు కనపడ్డామా మన కైలాసాన్ని కూడా ఉంచడం మొత్తం కబ్జా చేసేస్తాం. అందుకని భగవంతుణ్ణి ఎక్కడ చూడాలి, భగవంతుణ్ణి ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అంటే ఉన్నదంతా భగవంతుడే. ఆ స్పృహ కలిగి ఉండు ముందర, ఇందుగలడందు లేడని సందేహంబు వలది చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ప్రహ్లాదుడు కూడా చివరికి వింటే అండర్లైన్ చేసుకోమన్నాడు. ఎవరికి తత్వం, తిన్నవాడికే భోజనం, విన్నవాడికే శ్రవణం, అనుభూతి చెందినటువంటి వాడికే వైరాగ్యం వేదాంతం, లేకపోతే ఇవన్నీ ఏం పనిచేయవు. అద్రుడంచ హతం జ్ఞానం సందిగ్ధోగి హతో మంత్ర వ్యగ్రచిత్త హతో జప. మహాత్ములు ఎప్పుడో చెప్పేశారు, ఏది మహాత్ములు, అద్రుడంచ హతం జ్ఞానం ప్రమాదేన హతం శృతం. దృఢముఖాని జ్ఞానం వల్ల ప్రయోజనం లేదండి, దృఢముఖాని జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. జ్ఞానం దృఢం కావాలి, దృఢం కాకపోతే అది మనల్ని నాశనం చేస్తుంది. జ్ఞానానికి దృఢత్వం కావాలి. ప్రమాదేన హతం శృతం, వినే విషయాలు ఏమర్పాటు లేకుండా వినాలి. కొన్ని విషయాలు మనం వినేటప్పుడు అపార్థం చేసుకుంటాం, కొన్నింటిని వినడంలో పొరపాటు పడతాం, అందుకని ప్రమాదం లేకుండా వినాలి. సందిగ్ధోగి హతో మంత్ర, ఏమాత్రం అనుమానం లేకుండా మంత్రాన్ని జపం చేయాలి. అంతేగాని ఏదో గురుదేవులు ఏదో మంత్రం ఇస్తారనుకుంటే నాకు తెలిసిన ఓం నమ శివాయ మంత్రమే ఇచ్చారే, ఇది నేను పుట్టిన దగ్గర నుండి మా ఇంటి పక్కన శివాలయంలో రోజు వింటున్న మంత్రమే, ఇది మహామంత్రం ఎలా అవుతుంది అని సందిగ్ధం పెట్టుకొని, ఏమో గురువు గారు ఇచ్చారు కదా ఏదో చేయమన్నారు కదా చేయకపోతే బాగుండదు కదా అని చేస్తూ, మా గురువు గారు కొత్తగా ఏం ఇవ్వలేదు, అనవసరంగా ఆయనకు 600 రూపాయలు పెట్టి బట్టలు కూడా పెట్టాను, 116 రూపాయలు దక్షిణ కూడా ఇచ్చాను, ఈ తెలిసిన మంత్రానికి ఇంత ఇచ్చాను అని ఒక భావన ఏర్పడింది అనుకోండి, ఇప్పుడు నువ్వు చేసిన జపంతా ఏమైపోద్ది. సందిగ్ధోగి హతో మంత్ర వ్యగ్రచిత్త హతో జప, వ్యగ్రమైన చిత్తంతో జపం చేయకు, వ్యగ్రమైన చిత్తంతో జపం చేయకు. జపమాలు చేయమని చెప్పారు గురుదేవులు, మంత్రం చేయమన్నారు గురుదేవులు, మనం ఏం చేస్తున్నాం, అక్కడ దేవుడి గదిలో కూర్చుంటాం, మన అమ్మ చెప్తూ ఉంటారు పూజ్య మాతాజీ వారు జపం చేస్తూనే ఉంటారు, రోడ్డు మీద వెళ్ళే కూరగాయల బండి వాడి శబ్దం వింటూ ఉంటారు, ఏ కోడలకో పని చెప్తారు, ఇతర కోడలు ఉంటాయి, పెద్ద కోడలా ఏం చేస్తున్నావు, వంకాయలు ఒక 1 కిలో తీసుకో, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, కుచ్చులు ఉంటాయి జాగ్రత్తగా తీసుకో, ఓం నమ శివాయ ఓం నమ శివాయ, వచ్చింది ఏ బండి వాడు, వాడు నిన్న నాకు 2 రూపాయలు ఇవ్వాలి, ఆ 2 రూపాయలు బిగబట్టి మిగతా డబ్బులు ఇచ్చేయి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ, వంకాయలు పేరవంతా పూజా గదిలోనే అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోతుంది అక్కడ, వ్యగ్ర చిత్త హతో జప, వ్యగ్రమైన చిత్తంతో జపం చేస్తున్నావు. వ్యగ్రచిత్తం అంటే అర్థమేమిటి అంటే ధ్యేయ వస్తువును వదిలిపెట్టి ధ్యాసంతా బయట వస్తువుల మీద పెట్టడమే వ్యగ్రచిత్తం. ధ్యేయ వస్తువు ఏది, పరమేశ్వరుడు, ధ్యేయం పరమేశ్వరుడు, ధ్యాసంతా ఎక్కడుంటుంది, బయట వస్తువుల మీద ఉంటుంది. ధ్యాస ఒకదాని మీద పెట్టి ధ్యేయం ఒకటి కావాలంటే ఎలా వస్తుంది, ధ్యాత ధ్యానము ధ్యేయము మూడు ఏకీకృతమైనప్పుడే మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి దానిలో మనకు దోషాలు ఉన్నాయి, అందువల్ల దోషం లేకుండా మనం ప్రయత్నం చేయాలి. ఈ దోషంలో మనం చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, దేవుడికి నివేదన పెట్టేటప్పుడు మనకుండేటువంటి మనస్సు ఎలా ఉంటుంది. దీన్ని చక్కగా స్వామి మనకు భాగవతంలో చూపించారు. ఏది, స్వామి వారికి నివేదన పెట్టుకుంటున్నారు, గోమాతని వాడు క్షీరాన్ని తీసుకొని ఆ క్షీరం దగ్గర నుండి పెరుగు చేసుకొని ఆ పెరుగు దగ్గర నుంచి చక్కగా నెయ్యి తీసి ఆ నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా చక్కగా భగవంతుడి ముందర పెట్టి నివేదన చేస్తున్నారు. ఇప్పుడు దానిలో ఏముంది, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి ఐదు వాయువుల చేత ఈ ప్రాణము నిలబడుతోంది. స్వామి, ఈ నివేదన నీకు చేస్తున్నాను అంటే ఈ పంచప్రాణాల రూపంలో నువ్వు లోపల ఉండబట్టే నేను నీకు ఇంత పెట్టగలుగుతున్నాను. మరలా నేను అదే ప్రసాదంగా నేను స్వీకరించగలుగుతున్నాను. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసు శ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. భగవద్గీతలో చెప్పారు స్వామి 2వ అధ్యాయం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసాదానికి ఉండేటువంటి గొప్పదనం ఏమిటంటే మనకుండేటువంటి ప్రారంభ కర్మలన్నీ ఊడ్చివేయబడతాయి. ఎలాగా అంటే అన్నీ ఒకేలాగా ఆహారాన్ని తీసుకో. మీరంటారు ఏమండి, ప్రసాదం పెట్టిన గిన్నె పెట్టినట్టుగానే వస్తుంది కదా, భగవంతుడు తిన్నాడనడానికి నిదర్శనం ఏమిటి అంటే, మనకు చిన్నప్పుడు ఓ చిన్న కథ చదువుకునేవాళ్ళం, పంచతంత్ర కథల్లో ఓ చిన్న కథ చదువుకునేవాళ్ళం. ఏమిటా కథ అంటే, ఒక కొంగ ఒక నక్క ఈ రెండు మంచి ఫ్రెండ్స్ అండి. అయితే ఫ్రెండ్స్ అనగానే సరిపోయిందా, భోజనానికి పిలవాలి కదా, అందుకని చెప్పి ఓ రోజున ఈ నక్క ఏం చేసిందంటే కొంగని భోజనానికి పిలిచిందండి. కొంగని భోజనానికి పిలిచి అద్భుతంగా పరమాణం చేసి పళ్ళెల్లో పోసింది. నక్క తెలివితేటలు అంటారు కదా, ఇలాంటి తెలివితేటలు అనమాట. ఆ నక్క భోజనానికి పిలిచి పళ్ళెల్లో పోసింది. ఆ కొంగకేమో ముక్కు పొడుగ్గా ఉంటుంది, ఇదేమో తినడానికి సాధ్యం కాలేదు. వెంటనే దీని ముఖం చూస్తోంది నక్క వైపు. ఈ నక్క ఏం చేస్తుంది, ఏం బావా తినడానికి అంత ఆలోచిస్తావు, అద్భుతమైన పరమాణం అయితే చూడు నేను నిమిషంలో కాడి చేస్తాను, నాలుగుతో మొత్తం నాకేసిందే. ఇదికేమో ముక్కు పొడుగైపోతే ఇది తినడానికి సాధ్యం కాకపోతే ఏవిడి బావా మరి తినడం కూడా చేత కాకపోతే ఎలా ప్రతి చేస్తావు చూడు ఎలా తినాలో, దీని పళ్ళని కూడా అదే నాకేసింది. రెండు పళ్ళాలు ఖాళీ అయిపోతే కొంకకి ఏంటండిగా, అదానికి ఇక కడుపు నిండేది లేదు కదా, అది ఇంటికి వెళ్ళిపోయింది. దీని దిక్కు ఇలా ఉందని 2వ రోజున దీని పిలిచింది భోజనానికి నక్కని, బావా నువ్వు నిన్న ప్రమాణం బ్రహ్మాండంగా పెట్టావు, తిన్నది నాకు రాత్రంతా అలాగే ఉండిపోయింది, ఇప్పుడు కూడా ఆకలి కావట్లేదు, అయినా మర్యాదకు రావాలి కనుక పిలిచాను, రా నీకు కూడా భోజనం. ఏమిటా భోజనం, పెద్ద పూజ పెట్టి ఆ పూజలో అవి తినేటువంటి పదార్థాలు, ఆ కొంగ ఏం తింటుందో ఆ పదార్థాలు. ఇప్పుడు ఈ పూజలోకి నక్క మూతిపోతుందా, నక్క మూతిపోదండి. ఆ పూజలకు పోకుండా ఉంటే ఇది ఆ పూజ దగ్గర మూతి పెట్టి అలాగే చూస్తుంది, ఏమిటి బాబా అలా అంటావు చూడు నేను చూడు ఎలా తినేస్తానో అని దీని ముక్కుతోటి మొత్తం తినేసి దీని ఖాళీ, దీని పూజ కూడా ఖాళీ చేసి. ఏ అలాగే వేలుకలంటే నాకంటేను అన్నింటి ఆహారం ఒకలాగా ఉండదు. ఎలాగైతే నక్కకి గతికే అలవాటు, కొంగకి ముక్కుతో అలవాటు ఎలా పెట్టాడో, పరమాత్మ ఆహారం తీసుకునే విధానం వేరుగా ఉంటుంది. సూత్రావతి అనే గ్రంథంలో నారద మహర్షుల వారు విష్ణుమూర్తిని అడిగాడు, మా గురువుగారు ఇచ్చారు ఆ గ్రంథం నాకు చిన్నప్పుడు. దానిలో నారదుల వారు అడిగారు, స్వామి మీ ముందర ఇలా కుంభాలు కుంభాలు పెట్టి నివేదన చేస్తున్నారే, మళ్ళీ పెట్టిన కుంభాలు పెట్టినట్టుగానే వెళ్ళిపోతున్నాయే, మరి మీరు ఎలా తీసుకున్నట్టు గుర్తు అన్నాడు. దానికి స్వామి చెప్పాడు, నేను నా ఆహారాన్ని కళ్ళతో స్వీకరిస్తాను, భక్తుల నాలుకల మీద చేరి ఆ రుచిని అనుభవిస్తాను అన్నాడు. నేను తీసుకునే విధానం వేరుగా ఉంటుందయ్యా, నేను కళ్ళతో ఆహారం స్వీకరించేస్తాను, తరువాత దాని రుచిని ఎలా తెలుసుకుంటాను, భక్తులలో హృదయాల్లో చేరి ఆ రుచిని నేను అనుభవిస్తాను. అందుకని ఆ తినేటప్పుడు ఎవరో చేశారని అనేటువంటి పదార్థం కంటే కూడా ఇది భగవంతుడి దృష్టి పడిన పదార్థం, భగవంతుడి యొక్క దృష్టి ఆ పదార్థం మీద పడింది, ఆ పదార్థానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ పదార్థానికి వచ్చి దాన్ని నేను స్వీకరించడం వల్ల నాకుండేటువంటి పురాకృత జన్మ ప్రారంభ దోషాలన్నీ కూడా ఈ ప్రసాదంతో తొలగునుగాక, పరమాత్మ యొక్క దృష్టిలో చేరి నా దోషాలు తొలగునుగాక. ఎందుకని, ముందుగా మొట్టమొదటి పంట కానివ్వండి, ఏమండి మొట్టమొదటి వ్యాపారంలో వచ్చిన డబ్బులు కానివ్వండి ఎక్కడ పెడతారు, దేవుడి దగ్గర పెడతారు. ముందు దేవుడి దగ్గర పెట్టి దండం పెడతారు. అలాగే ఈ గోపాలు కూడా పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ తెచ్చి స్వామివారి దగ్గర పెట్టి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని పిలుస్తున్నారు. వీటన్నింటికీ పంచప్రాణాలకు ఆద్యుడెవడు, పరమాత్మ అయినటువంటి నారాయణమూర్తి. ఏమండి నారాయణ ప్రాణోజాయతే, రోజు ఉపనిషత్తులో చదువుకుంటున్నాం కదా, నారాయణాత్ ప్రాణోజాయతే మనస్సర్వేంద్రియాణిచ. ఆయనే ప్రాణమిచ్చాడు, ఆయనే మనస్సయ్యాడు, ఆయనే ఇంద్రియాలిచ్చాడు, అది కదా అర్థం. ఇప్పుడు పంచప్రాణాలేవి, పంచప్రాణాలంటే మనం అంటూ ఉంటాం లోకంలో, నా పంచప్రాణాలండి వాడని. అలాగే పంచవిధ వాయువులు ఉన్నాయి లోకంలో, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఈ ఐదు. ఈ లోపల ఇంకొక ఐదు ఐదు వాయువులు, ఇంకా ఉపవాయువులు ఉన్నాయి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయుడు. ఈ వాయువులు 10 వాయువులు ఉంటేనే దేహం ఇలా నడవగలుగుతోంది. కాబట్టి ఇప్పుడు స్వామికి ఆహుతులు సమర్పిస్తున్నాం, చక్కగా ఇలా ఇలా స్వామివారికి సమర్పిస్తున్నాం. అందుకే ప్రతి వాళ్ళు భూతయజ్ఞం చేయాలి అన్నారు. భోజనం చేసేటప్పుడు కనీసం ఒక 5 మెతుకులైనా పంటికి తగలకుండా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని పంటికి తగలకుండా 5 మార్లు ముందు అన్నం మెతుకులు వేసుకున్న తరువాత మీరు భోజనం చేయాలి అని. ఎందుకని? అది భూతయజ్ఞం. మనకి ఇంత అవకాశం ఇచ్చిన ప్రాణికోటికిలో ఉన్నటువంటి భగవంతుడికి సమర్పణ భావంతో కనీసం కృతజ్ఞతాభావం అండి. లోకంలో చదివి చెప్పిన గురువుగారికి నమస్కారం చేస్తున్నావా లేదా? అక్షర జ్ఞానం కలిగిందంటే కారణం ఎవరు? గురుదేవుడు. ఆయనకు నమస్కారం చేసుకుంటున్నావా లేదా? మనస్సులోనైనా ఓ వ్యాపారంలో సూత్రాలు చెప్తే సూత్రం చెప్పినటువంటి వ్యాపారస్తుల్ని గుర్తు తెచ్చుకుంటున్నావా లేదా? ఫలానా ఆయన దయవల్ల నేను 4 రాళ్ళు సంపాదించుకోగలుగుతున్నాను అనుకుంటున్నావా లేదా? అలాగే ఎవరు ఉండడం వల్ల ఈ దేహం తిరుగుతోందో ఆయనని గుర్తించి ఆయనకు మొట్టమొదటి పదార్థము నివేదన చేయడం. ఇవి గోపికలు చేశారు, గోపాలు చేశారు. పాపం ఆయన అనుకున్నాడు ఇంత శ్రద్ధగా పిలుస్తున్నారు కదా, వీళ్ళలో ఉన్న పంచప్రాణరూపం పంచవాయువు రూపం నేనే కదా అని ఈయన వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి కూర్చున్నాడండి పరమాత్మ? గోడ మీద దేవుడు. ఏమండి గోడ మీద దేవుడు? ముందర పదార్థం, పదార్థానికి గోడకి మధ్యలో కూర్చున్నాడండి పరమాత్మ. పదార్థాలేమో ఇక్కడ, దేవుడేమో ఇక్కడ, ఈ రెండింటి మధ్య కృష్ణయ్య. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు ప్రాణాయ స్వాహ. పాపం అనుకున్నాడు పిలిచాడు కదా, తినకపోతే బాగుండదు కదా అని తింటున్నాడు అండి మనాడు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అన్ని అన్నావా తినేస్తున్నాను అయితే అని ఇలా దోషులు పెడుతున్నాడు, మొత్తం తింటున్నాడు. తిన్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఖాళీ కుండలు కనిపించాయి. వెంటనే అసలు తిన్నవాడు ఎవడా అని చూస్తే ఎదురుగా కృష్ణయ్య. అరే అబ్బాయి నువ్వు మా ఇంట్లోకి ఎలా వచ్చావు అని అడుగుతున్నారు గోపాలుడు. వెంటనే ఆయన అంటున్నాడు నువ్వే కదా పిలిచావు అందుకే వచ్చానంటున్నాడు. వెంటనే ఈయన అంటున్నాడు నేను పిలిచింది నిన్ను కాదు వాణ్ణి. ఓహో వాడిని పిలిచావా, అయితే పెట్టేది వాడికే. సరే ఒక మాట చెప్పమంటావా, అసలు నాకంటే దేవుడు ఎవడున్నాడు వాడు పట్టుకున్నాను అని. ఏమండి ఆకాశ పతితంతోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఈ శ్లోకం అయిపోతే మంత్రపుష్పం అయిపోయినట్టే. ఆకాశ పతితంతోయం యదాగచ్చతి సాగరం, ఆకాశం నుండి జారినటువంటి ప్రతి నీటి బిందువుకి ఏకైక స్థానమేది? సాగరం. ఎందుకని? అది ఎక్కడి నుంచే వచ్చింది కనుక, దాని పుట్టుక స్థానం అది కనుక. మళ్ళా ఎక్కడ దాని స్థానం పూర్తయిపోతుంది? మళ్ళా తిరిగి సాగరాన్ని చేరినప్పుడే తన గమ్యం పూర్తయిపోతుంది. అలాగే మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? మమై వాంశో జీవ లోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాణి ప్రకృతి స్థానికర్షతి. మనమెవరో మనకు తెలియకపోతే మన అడ్రస్ చెప్పిన వాడు కృష్ణుడు అండి. ఇప్పుడు మనం ఎవరు అంటే ఏం చెప్తున్నాం? నేను ఫలానా వారికి పుట్టానండి, ఫలానా ఆయన ఉన్నాడే పుల్లయ్య పుల్లమ్మ వాళ్ళిద్దరికి పుట్టానండి నేను అంటున్నావు. ఈ జన్మలో వాళ్ళకు పుట్టావు, గత జన్మలో ఎవడికి పుట్టావు? రేపు ఇంకో జన్మ అంటూ ఉంటే ఎవడికి పుడతావు అనొచ్చు. మాది భీమవరం అండి, ఈ జన్మలో భీమవరం. ఏమండి ఎన్ని భీమవరాలు అయిపోయినాయో, ఎన్ని ప్రదేశాలు అయిపోయినాయో, ఎంతమంది బంధువులు అయినారో, ఎవరికి ఏమవును ఈ జీవుడు? అన్నమాచార్య వారు పాడుకున్నారు కదా, ఎందరికి కొడుకుగాడు ఈ జీవుడు, మరి ఎందరికీ తనయుడు ఈ జీవుడు? ఎన్ని దేహాలు మార్చుకుంటూ వచ్చాడు, ఎందరికి ఎన్ని బంధుత్వాలు? ఒకసారి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే నువ్వు ఎవరికి ఏమవుతావని ఎలా చెప్పగలుగుతావు? ఎవరికి ఏమవుతావో చెప్పలేకపోయినా భగవంతుడు చెప్పాడు నువ్వు నా వాడివి అని. వీళ్ళందరివి మేనుతో సంబంధాలు. మేనుతో మేను పడిపోయిందనుకోండి సంబంధాలు ఏమైపోతాయి? ఏమండి ఘంటసాల గారు ఎప్పుడో పాడారు, ఘంటసాల గారు ఒక పాట పాత పాటల్లో ఉంటుందండి, ఎవరికి ఏమైపోతారో, ఆఖరికి మళ్ళీ వచ్చే జన్మలో ఎవడికి పుడతాడో, ఎవడికి ఏమైపోతాడో. అక్కినే నాగేశ్వరరావు గారు పాడతారనుకుంటే నా పాట ఆడకండి గుర్తు రావడం లేదు. అక్కడ మరు జన్మలో ఎవరికి ఏమైపోతారో. అలాగే ఒక్కసారి చెప్పాలంటే మనకి ఈ జన్మలో ఉన్నటువంటి బంధుత్వాలకే బోర్డంత చిక్కులుండిపోయినాయి. మళ్ళీ ఆ జన్మలో అంటూ బంధాలు పెనవేసుకుపోతే ఎన్ని జన్మలు అయిపోతాయి? ఒక్కసారి మనకి అభిమన్యుడి దగ్గర కృష్ణ భగవానుడు అర్జునుడితో ఒక లీల జరుగుతుంది అక్కడ. వాస్తవానికి అది మహాభారతంలో లేకపోయినా మన వాళ్ళు కల్పించి ఒక పాత్రని చూపించారు మహాభారతంలో. అర్జునుడు ఏడుస్తుంటే ఏం బాబా ఏడుస్తున్నావంటే ఆయన అంటాడు, మా కుమారుడు చచ్చిపోయాడు. సరే నీ కుమారుడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను కదా. ఎక్కడున్నాడు ఆయన? చంద్రలోకంలో. అక్కడి నుంచి వచ్చాడు ఆయన. అక్కడికి వెడితే వెంటనే అభిమన్యుడు అంటాడు, ఎవరైనా నువ్వు అంటాడు. అదేంటి, నేను నీ తండ్రిని. ఆయన అంటాడు, నువ్వు నా తండ్రి ఏమిటి? నాది చంద్రలోకం, ఇగో మా తండ్రి, ఇగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు నా బంధువులు, నా బంధుత్వాలు, నాకు ఉన్నటువంటి వ్యవహారం అంతా ఇక్కడుంటే ఎక్కడో హస్తిని అంటావు, అర్జునుడు అంటావు, నీకైనా పిచ్చిపట్టిందా అంటాడు. ఎవరు? అభిమన్యుడు. వెంటనే మళ్ళీ అర్జునుడు కిందికి వచ్చేసి, బావా ఈ వ్యామోహం తెగితే కానీ మానవుడికి స్వాంతన చేయకూడదు, వ్యామోహమే సంసారం, ఈ వ్యామోహమే మానవుడి దుఃఖానికి కారణం, ఇది పోతే కానీ మానవుడికి స్వాంతన లేదు, ముందు అందులో ఉండేటువంటి మోహలతలు ఖండించివేయి అని కోరుకుంటాడు అర్జునుడు కృష్ణ భగవానుడు. అలాగే పరమాత్మ ఒక్కడే సత్యం. వేలుపులటే నాకంటే నువ్వు, నాకంటే గొప్ప దేవుడు ఎవడున్నాడయా? వేలుపులు మరి ఎవరనుచు? ఓహో గోడ మీద ఎవడికో పెడుతున్నావా? అయితే అతడా నీ దేవుడు అన్నాడు కృష్ణయ్య. అవును అతడే నా దేవుడు అన్నాడు ఈ గోపాలు. వెంటనే అన్నాడు, ఏం కంగారు పడక, వాడికి కొంత నాకు కొంత, తిననివాడికి కొంత తినేవాడికి అంత, తినేవాడికి తిననివాడికి కొంత తినేవాడికి అంత. ఇది పెద్ద మంత్రం కృష్ణుడి దగ్గర. ఏమంటే తిననివాడికి పెడుతున్నావు, తినేవాడికి అంత పెట్టాలి. ఈ తినేవాడెవడు? నిజంగా వాడేనండి, నీ ఆ రూపంతో భగవంతుడే ఆ రూపంతో వస్తాడు. అంతమందిలో ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే కదా. కాబట్టి ఇక్కడ పరమాత్మ చేసే లీలలో అంతరార్థం ఏమిటంటే, మనం ఏదో భగవంతుడి దగ్గర పెట్టేసి మన చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ మనం తింటే సరిపోదు, అది నలుగురికి పెట్టగలిగినప్పుడే. అది కూడా పరమాత్మని చూస్తూ పెట్టు, పరమాత్మ భావనతో పెట్టు. తీసుకునేటప్పుడు కూడా పదార్థ రుచిని ప్రక్కన పెట్టి పరమాత్మే మెచ్చుకున్నాడు, పరమాత్మే దీన్ని అంగీకరించిన తర్వాత మధ్యలో నా పెత్తనం ఏంటండి? ఇప్పుడు నేను తింటున్నాను ఒక ప్రసాదం, ఈ పులిహోరలో పులుపు సరిపోలేదండి, మొన్న ఎవరో బ్రహ్మాండంగా చేసుకొచ్చింది ఒక ఆవిడ అన్నాను అనుకోండి, ఏమండి? ఇప్పుడు ఆ కృష్ణయ్య తిన్నాడు కదా, కృష్ణుడు వచ్చి చెప్పలేదే మొన్న పులిహోర బాగుంది, ఇవాళ బాగాలేదని చెప్పలేదే, మరి నీకెందుకు వచ్చింది ఆ వాసన అంటే నువ్వు పదార్థాన్ని దాటలేదు, పదార్థాన్ని దాటలేదు కాబట్టి వ్యవహారాన్ని పట్టుకున్నావు. వ్యవహారాన్ని పట్టుకుంటే వాసుదేవుడు అందనంత ఎత్తుసుమా? నువ్వు వ్యవహారంలోకి పోతే చాలా కష్టం అతడితో. దుర్యోధనుడు కూడా వ్యావహారికంగానే వెళ్ళాడు, అందుకే చాలా కష్టమైపోయాడు. అర్జునుడు ఎలా వెళ్ళాడు? సమర్పణ బుద్ధితో వెళ్ళాడు. అంతా నీవే స్వామి, నాకేం లేదు అని. దీన్ని ఏమన్నారండి అంటే కార్పణ్యము అన్నారండి. భక్తులు ఆరు రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. మీకు మొన్న చెప్పాను కాళీతంత్రం అనే ఒక గ్రంథం ఉంది. కాళీతంత్రం అనే గ్రంథంలో సద్గురు రామకృష్ణానంద స్వామి వారు చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే, అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జిత రక్ష్యప్యతీతి ఇతి విశ్వాస ఓకృత్వావరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యో షడ్విధ శరణాగతి షడ్విధ శరణాగతి. అంటే ఆరు లక్షణాలు ఉంటాయటండి భక్తుడికి. మొట్టమొదటిది అనుకూలస్య సంకల్ప, పరమాత్మకు ఇష్టమైన పని చేస్తానని ముందు సంకల్పం చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఏమంటారంటే, అబ్బాయి నువ్వు చదివినా చదవకపోయినా ముందు స్కూల్కి వెళ్ళరా అంటారు. వాడు వెళ్ళడం అలవాటు అయింది అనుకోండి, వాడు చదువు ముందు ప్రక్కన పెడితే క్రమశిక్షణ అలవాటు అవుతుంది వాడికి. ఎంత బాగా చదువు వెళ్ళేటువంటి చదివేవాడైనా నేను స్కూల్కు వెళ్ళనన్నాడు అనుకోండి, వాడిని అంగీకరించదు లోకం. ఎందుకంటే వాడికి వచ్చేటువంటి లక్షణాలు కూడా తర్వాత అవే వస్తాయి. ముందు పరమాత్మకు అనుకూలంగా సంకల్పం చేసుకో. ఏమండి, ఏమైనా సంకల్పం చేసుకోవడానికి ఖర్చు ఏమిటండి? సంకల్పానికి ఖర్చు ఏముంది? చెయ్యాలంటే ఖర్చు, కానీ సంకల్పానికి ఖర్చు లేదు కదా. కనీసం అదైనా చెయ్యి, అనుకూలమైన సంకల్పం చేయి. రెండవది ప్రతికూలస్య వర్జిత, ప్రతికూలస్య వర్జిత, ఏది భగవంతుడికి ఇష్టం లేదో దాన్ని నీ లోపల నుంచి తీసేయి. ఇది నాకు అక్కర్లేదు, ఇది నాకు అక్కర్లేదు, కొన్నింటిని మనం ప్రక్కన పెడుతూ ఉంటాం కదండి. అలాగే భగవంతుడికి ఇష్టం లేని వాటిని పక్కకు తోయాలి. మనం చెప్పారు కదా మనకు వాసుదేవానందగిరి స్వామి వారు, మన అమ్మ సనాతన సభలు మనకు అనుగ్రహించారు కదా ప్రతిష్టా సమయంలో, ఏం చెప్పారు స్వామి? నాచు కొట్టాలి, నీరు త్రాగాలి. మహాత్ముల మాటలు మర్చిపోకూడదండి. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టినా మనకు అలాంటి విషయాలు చెప్పేవారు దొరకరు. నాచు పట్టడం నీటికి సహజం, నీటిలో నుంచే నాచు వస్తుంది. ఆ నాచు ఉంటే, నాచు వస్తే త్రాగేవాడికి రోగం, అలాగని నీరు త్రాగకుండా ఉంటే నీకు రోగం. త్రాగంత తప్పదు కనుక నాచు కొట్టాలి. ఆ నాచు రావడానికి కారణం కూడా నీరే. నాచుకు నీరు ఎలా ఆధారమో దుష్టత్వానికి కూడా దైవమే ఆధారం. వాడు దుష్టత్వం చేస్తున్నాడంటే లోపల దైవం ఉండబట్టే వాడు ఆ పని చేస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలి? దుష్టత్వాన్ని కొట్టాలి, దైవత్వాన్ని చూడాలి. మనకు అక్కర్లేదు ఆ దుష్టత్వం, తీసేద్దాం, పక్కకు పెట్టేద్దాం. మనకు అతడితో ఆ దుష్టత్వం గురించి మనకు అవసరమా? లేదు కదా, దాన్ని కొట్టేద్దాం. మనకి ఏది అవసరమో అది మనం తీసుకుందాం. దుష్టత్వాన్ని కొట్టేద్దాం, దైవత్వాన్ని దర్శిద్దాం. ఎందుకని? ఉన్నది దైవమే గనక, రెండో వస్తువు లేదు గనక. అందుకని చక్కగా మనకి స్వామివారు ఏం చెప్పారు? అనుకూలస్య సంకల్ప మొట్టమొదటిది, ప్రతికూలస్య వర్జిత. ఏది భగవంతుణ్ణి పొందడానికి అడ్డుగా ఉంటాయో అవి నాకు అక్కర్లేదు. మీరందరూ ఒక దృశ్యం చూస్తారండి, ఇప్పుడు గోడలు కడుతున్నారు కదా, ఆ గోడలకి కాలంలో బీటలు వస్తాయండి. బీటలు వచ్చిన తర్వాత అక్కడ కాకులు ఏవో చేరతాయి, మలాన్ని విడుస్తాయి. ఆ మలంలో కొన్ని విత్తనాలు చేరతాయి కాకి. అవి ఈ భూమి లోపల మలం ఈ ఇలాగ పగులు ఇచ్చినటువంటి గోడలో ఆ మలం పడిపోతుంది. నాలుగు చినుకులు పడగానే అందులో నుంచి మొక్క వచ్చేస్తుంది. మనం దాన్ని అశ్రద్ధ చేసామనుకోండి, ఈ గోడని బాగా అది బాగా పెద్దదై మన గోడకు ప్రమాదం వస్తుంది కదా. వెంటనే ఏం చేస్తాం? విఘ్నత కలిగిన వాడు ఏం చేస్తాడు? అది లోపల ఉన్నప్పుడే దాన్ని తీసేస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రతికూలస్య వర్జిత. ప్రతికూలాన్ని కనుక నువ్వు ప్రారంభంలోనే తొలగించుకోకపోతే అది నిన్ను కబళించేస్తావు. బాబుజీ మహారాజు వారు చెప్పేవారు కదా, నాగార్జున సాగర్ డ్యాముకు వెంట్రుక వాసంత ఒక బీట పడిన తరువాత ప్రవాహంలో ఆ డ్యామే కొట్టుకుపోతుంది. చిన్నదే కదా అశ్రద్ధ చేస్తే మనకు పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది అన్నమాట. అందుకని ప్రతికూలస్య వర్జిత. మా మలయాళ స్వామి వారు చెప్పారు, నీ ఒంటి మీద తేలిబడిందండి, ఒంటి మీద తేలిబడితే ఇది యమగండమా, రావుకాలమా, శుభ సమయమా? పంచాంగం తీస్తాడండి ఎవడైనా? ఏమండి, ఒంటి మీద తేలిబడితే పంచాంగం తీసేవాడు ఎవడన్నా ఉంటాడా? ఇది మంచి సమయమా, అది కుడుతుందా కుట్టదా, ఈ ముహూర్తంలో కుడుతుందా కుట్టదా చూడమనండి. ఎవడు చూస్తామో? పంచాంగం తర్వాత ముందు పంచీకరించుకుంటాడు, ఒళ్ళంతా దులుపుకుంటాడండి. ఒంటి మీద తేలిపడితే, ఒంటి మీద తేలిపడితే ఎంతగా నువ్వు నీ శరీరాన్ని దులుపుకుంటావో నీ ఒంటి లోపల కాని విషయం జ్వరపడ్డప్పుడు కూడా అలా విదిలించుకో. తేలు పుడితే ఒక గంట లేకపోతే ఒక జామో లేకపోతే ఒక రోజో బాధొస్తుంది. విషయం పుట్టిందా మళ్ళీ జన్మలు వెంటబడతాయి. జన్మలు రావడానికి కారణం విషయమే కారణం. కాబట్టి వెంటనే విదిలించుకుంటావు కదా, కాని విషయం వస్తే ఇంకా ప్రమాదం కదండి. తాచుపాము ఇంట్లో ఉన్నవాడికి నిద్రపడుతుందా? తాచుపాము ఇంట్లో ఉన్నంత చూశాడండి, చూడకుండా అది ఎన్ని రోజులు తిరిగినా వీడికి భయం ఏం లేదు. వీడు చూడకుండా వీడి కిందకుండా అది పాకింది, పారింది, వెళ్ళింది, వీడికి భయం లేదు. కానీ ఒకరోజు హఠాత్తుగా చూశాడే, చూసిన వాడు ఇక అలా పడుకుంటే ఆ పెంకుటింటిలో చూరులో నుంచి చిన్న బూజు వేలాడబడుతుందండి. ఇప్పుడు వీడికి నిద్రపడుతుందా అండి? తాచుపాము చేసిన వాడికి నిద్రపడుతుందా? వాడేమనుకుంటాడు? దాని తోక కాబోలు, దాని తోక కాబోలు. ఎప్పుడైతే వీడు అవిచారణ చేస్తాడో కదలంది కదులుతుందండి. కదిలేటప్పుడు వాడనుకుంటాడు బాగానే తోకొప్పుతుంది, అది నా వైపే చూస్తుంది, భయం వచ్చేసింది. రావడానికి కారణం ఏంటి? నువ్వు దాన్ని చూశావు. వెంటనే అది బయటికి పోయిందాక ఇంకో లక్షణం ఉందండి, రెండు పాములు ఉంటాయండి, చూసేది ఒకటి బయటికి పోయేది ఒకటి. వీడికి అసలు పాము కనిపించినా భయం ఉండదు ఇప్పుడు, ఎందుకంటే వచ్చింది పోయింది అనుకుంటాడు కనుక. రెండున్నాయనే సంగతి తెలిసిందంటే గుండె దారిపోతుంది వీడికి. కాబట్టి ఇక్కడ లక్షణాలన్నీ ఎక్కడ కలుగుతాయంటే మనస్సులోనే. నీకు ధైర్యం వచ్చినా మనస్సులోనే, భీతి కలిగినా మనస్సులోనే, రెండుకి కారణం మనస్సే. ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే ఒక దానికి అలవాటు పడుతుందో దానికి సంబంధించిన విచారణ అది చేస్తూనే ఉంటుంది. అలవాటు పడడం ఆలస్యం అండి, విచారణ ఆగదు. మనసుకున్న లక్షణం అది. మీరు ఏదైనా ప్రయత్నించి చూడండి, ఒక అలవాటు చేశారంటే ఆ సమయానికి మీరు చక్కగా. ఒకడు అన్నాడట, మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, అమ్మ నాకు మూత్రం వచ్చినప్పుడు లేపు అన్నాడట. పిల్లాడు పడుకోబోయేటప్పుడు చెప్తాడు, ఏమండి మూత్రం వచ్చేది ఎవరికి? పిల్లాడికి. తల్లికి ఎలా తెలుస్తుందండి? వెంటనే తల్లి అన్నది, ఒరే ఆ మూత్రం వచ్చేటప్పుడు నీ శరీరంలో ఒక భావన కలుగుతుందిరా, ఆ భావన కలిగినప్పుడు నువ్వు లేస్తే చాలు, నేను లేపట్ల. ఇది ఎవడికి వాడు అవసరం అండి? పిల్లాడికి ఎంత బాగా అన్నం పెట్టి ఎంత బాగా వాడికి పాలు తాకినా వాడికి మూత్రము మలం ఎప్పుడు వస్తుందో తల్లి చెప్పగలదా? కానీ తల్లి అంటుంది, ఒరే నువ్వు పడుకోబోయేటప్పుడు మళ్ళీ మంచం పాడు చేస్తావు, వెళ్ళి ముందు ఆ మూత్ర విసర్జన చేసిన వాడు అంటాడు, అమ్మ ఇన్ని మార్లు పొమ్మంటావే, నువ్వు పడుకోబెట్టినని చంపెట్టున్నావు, ఇప్పటికీ రెండు మార్లు పోయొచ్చాడు నీకు నమస్కారమే అంటాడు వాడు. కాదురా నువ్వు మంచం తడిపేస్తావు వెళ్ళంటుంది తల్లి. అంటే ఎంత ప్రేమ ఉన్నా కుమారుడి మూత్రమే పిల్లవాడికి తల్లికి తెలియడం లేదే. మరి ఆ పిల్లవాడి కలిలో కలిగేటువంటి వికారాలు తల్లి పక్కనే ఉండే తెలుసుకోలేకపోతుంది. మరి మనలో ఉండేటువంటి విషయాలు మనల్ని ఎంత పాడు చేస్తున్నాయో మనకు తెలుస్తుందా? ఏది మనల్ని నాశింపజేస్తుందో మనకు తెలుస్తుందా? కాబట్టి ఏది ప్రతికూలమని భగవంతుడు చెప్పాడో దాన్ని విధులించేయండి. ఇది రెండవ లక్షణం. మూడవది ఏమిటి? రక్ష్యప్యతీతి విశ్వాస. భగవంతుడు తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకం అండి విశ్వాసం, ఆరుఢమైనటువంటి విశ్వాసం. అందుకని మన గురుదేవుడు అందించిన మహామంత్రం ఏమిటి? విశ్వసించు తరించు. సప్తాక్షరి మహామంత్రం అండి, ఏడక్షరాల మహామంత్రం. గురుదేవులు మనకు అందించిన మహామంత్రం ఏమిటి? విశ్వసించండి తరించండి. కాబట్టి నాకు భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం ప్రహ్లాదుడిలాగా. తర్వాత గోప్తృత్వావరణం, సర్వరక్షకుడు నాకు భగవంతుడే. గోప్తృత్వావరణం, కాని వాళ్ళు ఎంతమంది పక్కన చేరి కాని విషయాలు చెప్తున్నా నాకు కావలసిన వాడు భగవంతుడనే దృఢ విశ్వాసం స్థిరబుద్ధితో ఉండడమే గోప్తృత్వావరణం. ఆవిడ రుక్మిణి అండి, రుక్మిణి రుక్మిణి. ఆవిడ మనస్సుని ఎవరైనా అంగీకరించిన వారు ఉన్నారండి? తండ్రి చెప్పలేకపోయాడు, ఐదుగురు అన్నలు చెప్పలేకపోయాడు, పోని చేసుకుంటానని బీరాలు పలికేవాడు శిశుపాలుడు, వాడు కామానికి సంబంధించినటువంటి వాడు. ప్రజలందరికీ కృష్ణుణ్ణి భర్తగా చేసుకుంటే బాగుండు అనుకున్నారే కానీ ప్రజలు తమ అభిప్రాయం చెప్పలేకుండా ఉన్నారు. ఇది ఇంత సందిగ్ధావస్థలో కూడా అమ్మవారు ఎవరిని పట్టుకున్నారండి? గోప్తృత్వావరణం తథా అంటే ఇంతమంది మధ్య ఉండి ఆవిడ వరించిందండి. గోప్తృత్వం, గోప్తృత్వం అంటే రహస్యం. గోప్యము అంటారు కదండి, గోప్యం అంటే అర్థమేమిటి? ఇది గుహ్యతమం శాస్త్రం. గుహ్యతమం అంటే అర్థమేమిటి? రహస్యాల్లో కల్లా రహస్యం. ఇక్కడ గోప్తృత్వావరణం అంటే రహస్యంగా భగవంతుడితో కలయిక. ఇది ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఇది ఎవరో 10 మంది నువ్వు భక్తుడు అనుకోవడానికి మనం కార్యాలు చేయక్కర్లే, ఎవరో అనుకుంటారని మనం భక్తి చేయక్కర్లే. మన భక్తి ఎవరికి తెలియాలి? మన భగవంతుడు ఎవరిని ఆశ్రయించి ఉన్నామో వారికి తెలియాలి. అంతేగాని ప్రపంచం చెప్పక్కర్లేదు నువ్వు గొప్పవాడివయ్యా నువ్వు భక్తుడివయ్యా అని. ప్రపంచం మనకేం మెడల్స్ వేయక్కర్లేదు. ఎవరు గుర్తిస్తే మన జీవితం పరిపూర్ణమవుతుందో ఆయన గుర్తిస్తే చాలు. ఇది గోప్తృత్వావరణం తథా, ఇది 4వ లక్షణం. రుక్మిణిలాగా ఉండాలండి. గోప్తృత్వావరణం అంటే రుక్మిణిలాగా. తర్వాతది ఆత్మనిక్షేపం. ఆత్మనిక్షేపం అంటే అర్థం ఏంటండి? బలిచక్రవర్తిలాగా అన్నీ కోల్పోయే స్థితి వచ్చినా నేను పరమాత్మకు చెందినవాడిని అనే భావం దృఢంగా ఉండి నాకు రక్షకుడు ఆయన ఒక్కడే అనేటువంటి దృఢమైన భావన కలగడమే ఆత్మనిక్షేపం, బలిచక్రవర్తి. అందుకనే మనకు మహాత్ములు ఒక మాట చెప్తారు, గురువు యొక్క వాక్యం అంటే అర్థమేంటి? గురువు యొక్క మాట అంటే అది శాసనం. ఇక్కడ గురు శాసనం కూడా ధిక్కరించాడు బలిచక్రవర్తి. అక్కడ గురువు శాసనం చేశాడు. ఏం చేశాడు? వచ్చినవాడు నారాయణుడయ్యా, కాబట్టి కొన్ని చేస్తే తప్పు లేదు. ఏది? మనకు కొన్ని చెప్తారే, వారిజాక్షుల ఎందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు వంకవచ్చు అఘము పొందదధిపా. ఇది శుక్రనీతి. శుక్రుడు ఈ విషయము చెప్పాడు, శుక్రాచార్యుడు ఈ విషయము చెప్పాడు. ఏమయ్యా నువ్వు ఈ పనిచేయి, నీకేం పర్వాలేదు, నేను ఇవ్వను అను, దానివల్ల నష్టమేం లేదు, నీ కులానికి ముప్పు రాకుండా ఉంటుంది. కానీ ఆయనేమన్నాడు? అబద్ధమాడి నిలబెట్టుకోవలసినంత గొప్పదా ప్రాణం అంటే అన్నాడు ఆయన. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు మనకి స్వామి బలిచక్రవర్తి ముఖస్థుగా చెప్పించాడు. అబద్ధమాడి నిలబెట్టుకోవలసినంత గొప్పదా ప్రాణం అంటే. కాదు కదా, అంత గొప్పదే అయితే అలాగే నిలబెట్టుకుంటాను. అంటే సత్యముకు మించినది కాదు. సత్యమునికి మించింది దేహం కూడా కాదు, ఎందుకంటే దేహమే అసత్యం కనుక. దేహం సత్యమైతే 3 కాలాల్లో ఉండాలి కదండి. సత్యం అనే పదానికి ఏం చెప్పారు మనకి వేదాంతంలో? త్రికాల బాధితం సత్యం, 3 కాలాల్లో ఉండేది సత్యం అంటున్నారు. 3 కాలాల్లో సత్యం దేహం అయితే 3 కాలాల్లో ఉండాలిగా. 3 కాలాల్లో ఉండేదైతే ఎంతమంది వాళ్ళ తాతను బోనిస్తారా, వాళ్ళ నాన్నగారిని బోనిస్తారా, వాళ్ళ ముత్తాత గారిని బోనిస్తారా? వీళ్ళందరూ నట్టు పెట్టుకోరండి ఇళ్లలో పెట్టేసి. బంగారం బీరువాలు పెట్టి అట్టుపెట్టినట్టు తాతల్ని ముత్తాతల్ని అట్టుపెట్టేయండి, మరి వీళ్ళందరినీ ఎందుకు ఉంచుకోలేకపోయారు? అది ఉండబడే వస్తువు కాదు. ఎంతమంది అది రక్షణ చేసినా అది ఉండేది కాదు, అది వెళ్ళేది, దాని స్థితి దానికి ఉన్నట్లే. అలాగే ఇక్కడ కూడా ఆత్మనిక్షేపం బలి చక్రవర్తిలాగా చిట్ట చివరిది చాలా కష్టమైనది ఏమిటంటే కార్పణ్యం. కార్పణ్యం అంటే అర్థం ఏంటంటేనండి, ఏ స్థితిలో ఉన్నా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మరవకుండా ఉండడం. పరమాత్మ ఏది చెయ్యమన్నాడో అది చెయ్యడం తప్ప స్వతంత్రించేటువంటి ఆ అవకాశము జీవుడికి లేకుండా ఉండడం, ఇది కార్పణ్యం. కార్పణ్యం అంటే ఎవరండి? ఉదాహరణ ఆంజనేయ స్వామి. కార్పణ్య భక్తి ఆయనది, ఆయన ఏది కోరలేదండి, దేనికోసమో రామకార్యం చేయలేదు ఆయన. మనం కార్యం భగవత్ కార్యం చేస్తున్నామంటే వెనకాతల బోర్డంత సంకల్పం ఉంటుంది. మన మాతాజీ గారి సంకల్పం ఇంకెక్కడా ఉండదండి. మన బృందావనంలో పూజల్లో జరిగేంతటి అంత గొప్ప సంకల్పం ఇంకెక్కడ చెప్పరు కూడా. దేవాలయాల్లో కానీ ఇంకెక్కడ చెప్పరు, అంత పొడుగు ఎవరు చెప్పరండి. కానీ మనకు గురుదేవులు ఏం చెప్పారంటే, మనం ఇన్ని కోరికలలో ఏదో ఒక కోరికతో ఆశ్రయించి ఉన్నాం, ఆ కోరిక తీరితే వీడు నా వైపు రావడానికి అవకాశం ఉంది కదా అని గురుదేవులు ఏం చేస్తున్నారు, దాన్ని పూర్తి చేసి తన వైపు తెచ్చుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ కోరిక తీరగానే చాలే, ఈ దగ్గరికి రావడం ఇప్పుడు కష్టం, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి లిస్టులో. మళ్ళీ అమ్మ అంత సంకల్పం చెప్పేమంటారు, మీ మనసులో ఏముందో చెప్పుకోండి అంటారు. నీకు ఎంత చక్కని తల్లి అండి మన అమ్మ. ఇంకా తెలుసును, మనకి ఆ వేరుల్లో ఎన్ని కుంగటి వేరులు ఉన్నాయో, ఎన్ని దానికి మళ్ళీ మొలకలు పిలకలు ఉన్నాయో అన్నీ తెలుసు ఆ తల్లికి. అందుకని అమ్మ ఇంత సంకల్పం చెప్పి కూడా, అబ్బాయి నేనేమైనా మర్చిపోయినా పోనీ మీకు ఏదైనా గుర్తొచ్చినా చెప్పేసుకోండి, ఎంత కారుణ్యం అండి గురువులకి. దాన్ని కూడా మనకి దేవుడైనా తప్పన్నాడేమో కానీ గురుదేవులు తప్పనలేదు. దేవుడైనా కోరికలు లేకుండా ఉన్నాడన్నాడేమో కానీ గురుదేవులు ఏమన్నారు, సత్యబద్ధమై న్యాయబద్ధమై మీకు భగవంతుణ్ణి చేరడానికి ఇబ్బంది లేకుండా ఉండే కోరికలు ఏవైనా కోరుకు, తప్పులేదు, అది పూర్తయిన తర్వాత ఆయన వైపు వచ్చే ప్రయత్నం చేయండి. ఇది కార్పణ్యం అండి. ఆంజనేయ స్వామి వారు ఏది కోరి సేవ చేయలేదు ఆయన. అలాగే మనకు బాబుజీ మహారాజ్ వారు చెప్పినట్టుగా పిల్లన గ్రోవిలాగా మురళిలాగా లోపలంతా డొల్ల. మన రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, వృక్షాలలో చండాల జాతి ఏమిటంటే వెదురండి, వెదురు వెదురు. ఎవడైనా ఏ పని చేయకుండా బాగా ఎదిగి తింటూ తిరుగుతూ ఉంటే వాడికి ఏం పేరు పెడతారండి, వెదురు బొంగులాగా ఎదిగాడండి అంటారు. లోకంలో పని పాట లేని వాడికి పెట్టే పేరు ఏమిటండి, వెదురు బొంగు. అంటే వృక్షాల్లో చండాల జాతి కాలినటువంటి మూతి అటువంటి జాతిని కూడా ఆయన ఏం చేశాడు, బొడ్డులో పెట్టేసుకున్నాడు. ఇంకా ఇతరితరమైనవన్నా తనకు అన్యంగా ఉండేవి, కానీ అలా మురళి మాత్రం తన చేతిలోనే అట్టి పెట్టుకున్నాడు పరమాత్మ. ఎందుకని, అది ఆయన పలుకులే పలుకుతుంది, ఆయన పలికిస్తేనే పలుకుతుంది, ఆయన ద్వారానే పలుకుతుంది. ఈ లక్షణం జీవుడికి ఉందనుకోండి, ఆయన మాటలు మాట్లాడడం, ఆయనకు సంబంధించిన పనులు చేయడం, ఆయన వైపే బుద్ధి ఉంచడం, ఇవి ఉన్నాయనుకోండి, ఇది కార్పణ్యం. షడ్విధ శరణాగతి, ఈ ఆరు లక్షణాలు ఉంటే అది శరణాగతి, అది నిజమైనటువంటి శరణాగతి అన్నారు. అలాగే ఇక్కడ భగవంతుడు కూడా గోడ మీద ఉండేవాడు భగవంతుడు కాదండి. గోడ మీద ఉంటే ఉండొచ్చును కాక, గోడ మీద ఎందుకున్నాడు, మనకి ఎరుకు చేయడానికి. మనకు అంతటా ఉన్నాడనే విశ్వాసం ఆరూఢం కాలేదు గనక అది చూచినప్పుడైనా అతడొకడున్నాడనే గుర్తు ఈ దేహానికి కలగడానికి మూర్తులు పెట్టుకోవాలి. మూర్తి తప్పనడం లేదు ఇక్కడ. ఒక విగ్రహం తెచ్చిపెట్టుకోవడం లేకపోతే ఫోటో తెచ్చిపెట్టుకోవడం తప్పని చెప్పడం లేదండి అక్కడ. అంటే ఆయన అంతటా ఉన్నాడనే బుద్ధి మనకు ఆరూఢంగా ఉంటే మనం ఇంకొక విషయం అసలు చేయనే చెయ్యం, ఇంకో మాట మాట్లాడనే మాట్లాడము. కాని మాటలు వస్తున్నాయి, కాని విషయాలు చొరబడుతున్నాయంటే అంత ఆరూఢంగా మనం విశ్వసించలేదని అర్థమవుతుంది అక్కడ. అందువల్ల ఇక్కడ స్వామివారు చెప్తున్నారు, ఇక్కడ పరమాత్మ గోడ మీద ఉండేవాడే పరమాత్మ కాదయ్యా, అంతటా ఉన్నవాడే పరమాత్మ. అక్కడున్నవాడికి నివేదన పెట్టండి, ఇక్కడున్నవాడికి ప్రసాదం అందించండి. ఇక్కడున్నవాడికి ప్రసాదం అందిస్తేనే అక్కడున్నవాడు సంతోషపడతాడు. అక్కడున్నవాడికి చేయి చూపించి ఇక్కడున్నవాడికి చేతులు తిప్పితే ఇక్కడున్నవాడు సంతోషంగా ఉండడయ్యా. అదే భాగవత రహస్యం. వేలుపులంటే నాకంటేను వేలుపులు మరి ఎవ్వరనుచు వికవికే నగయిన్, వేలుపుల గోడపై ఓ హేలావతి నీ తనుజుడెంగిని చేసెను. వీడు దేవతల, నాకంటే గొప్ప దేవతలు ఎవరున్నారు, అని ఆ కొడుకు మీ అబ్బాయి గోడ మీద ఎంగిలి చేశాడు. అంటే తిన్నటువంటి ఆ ప్రసాదాన్ని వాళ్ళకు పూసి తాను తిట్టున్నాడు. ఇదిగో యశోదమ్మ గొప్పగా నవ్వావు కానీ ఇది విను అని ఒక ఆవిడ చెప్పింది. ఇంకొక ఆవిడ మళ్ళీ ఒక మాట, ఏది వెన్నదినగ పొడగని మా పిన్నది అడ్డంబు వచ్చి పిరిదికి దివియన్ సొన్నొడిసి పట్టి చీరెను చిన్ని కుమారుడే ఇతడు సీతాంశుముఖి. ఇది మనకు భాగవతంలో కృష్ణలీలంలో పై అర్థాన్ని మాత్రమే చదివితే దోషంగా కనబడుతుంది. కాదు దీని అర్థమేమై ఉంటుందని కాస్త విచారణ చేస్తే మనకు తత్వం బోధపడుతుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ, మా ఇంట్లో చొరబడ్డాడు మీ కుమారుడు, వెన్న తింటున్నాడు, ఇదిగో ఈ అమ్మాయి అడ్డం వచ్చింది మీ అబ్బాయిని పట్టించడానికి, వెంటనే యువతలకి లాగి మీ అబ్బాయిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ పడుచు పిల్ల హృదయం మీద గాయం చేసి వెళ్ళాడు మీ పిల్లాడు, మీ వాడు చిన్నపిల్లాడా యశోదమ్మ అని అడిగాడు. చూడండి ఇక్కడ పరమాత్మ మనకు ఒక చిన్న సూచన చేస్తున్నాడు. లోకంలో మన వాళ్ళకి గొప్ప విషయం ఏం చెప్తారంటేనండి, పెట్టలేకపోయినా కానీ పెట్టే ఇల్లు చూపించు. ఇది మన వాళ్ళు చెప్పే మాట. పూర్వం అటండి మనకి భారతంలో లేదు కానీ ఒక చిన్న కథ కర్ణాకర్ణిగా చెప్తారు. కర్ణుడు అటండి అన్నీ దానాలు చేశాడే కానీ అన్నదానం చేయలేదట. అన్నదానం చేయలేకపోయేటప్పటికి ఆ లోకంలో పిచ్చి పట్టిన వాళ్ళగా తిరుగుతున్నాడు. ఎందుకు వచ్చిందో బాధ ఏదో అర్థం కావటం లేదు. ఎప్పుడైనా ఆకలిస్తే కదానండి ఆకలి బాధ తెలియడానికి. లోకంలో ఎప్పుడూ తలనొప్పి రానివాడికి ఒరే తలనొప్పి వచ్చింది అంటే వాడికి ఆ బాధ విషయం తెలియదు. ఒకప్పుడు ఆ బాధ అనుభవించి ఉంటే తలనొప్పి ఎంత దుఃఖమో వాడికి తెలుస్తుంది. కానీ పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టి అన్నీ తినగలిగిన వాడికి ఆకలి బాధ తెలియదు. ఒకప్పుడు ఆకలితో ఉన్న రోజులు అనుభవించిన వాడైతే ఎదుటివాడు నాకు ఆకలి అంటే నిజమేరా నేను ఆ రోజున ఆకలి అనుభవించాను ఇంత దుఃఖం ఉంటుందని అనుభవించిన దుఃఖం అనుభవానికి వచ్చి వాడు వాడికి దుఃఖాన్ని తెలుసుకుంటాడు. అలాగే ఇక్కడ కర్ణుడు అన్నీ దానాలు చేశాడు కానీ అన్నదానం చేయలేదు. అందుకని ఆ లోకంలో కూడా అన్నం ఆకలిస్తుందట. ఎవరికి? కర్ణుడికి. పిచ్చి పడిన వాళ్ళగా తిరుగుతున్నాడు. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఈ జబ్బు. కృష్ణుడు కనపడ్డాడు. బావా బావా నాకు ఒక ఇబ్బంది వచ్చింది బావా అన్నాడు. కృష్ణుడు అన్నాడు భూలోకంలో అన్ని దానాలు చేశావు కదా నీకేమిటయ్యా ఇబ్బంది అన్నాడు. ఏం లేదు బావా, ఏదో కడుపులో పొయ్యి పెట్టి ఏదో మంట పెట్టినట్టుగా ఏదో తలంతా తిక్క తిక్కగా ఉన్నట్టుగాను అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థంగా ఉన్నట్టుగా ఉంది ఏమిటిది అన్నాడు. కృష్ణుడు అన్నాడు దాన్ని ఆకలి అంటారు బావా అన్నాడు. ఆకలి అంటారు? ఆకలా అంటే ఏంటి అన్నాడు. ఆకలి అంటే అన్నంతో తీరుతున్నాయా, ఆకలి వేస్తే అన్నం తినాలి, అన్నం తింటే తీరుతుంది. సరే అర్జెంటుగా నాకు అన్నం పెట్టు బావా, తొందరగా అన్నం పెట్టు అన్నాడు. బావా ఇక్కడ నువ్వు కావాలనుకుంటే వచ్చేది కాదు, నువ్వు భూలోకంలో ఎవరికైనా అన్నం పెట్టావా అని అడిగాడు కృష్ణయ్య. కర్ణుడు ఒకసారి తన జీవితం అంతా రీల్ లాగా కనపడింది. ఎవడు మనకు పాత సినిమాల్లో చూపిస్తారు జుయ్ 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడో ఇంతవాడు ఆ వాడి చిన్నతనంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కర్ణుడు కూడా వెళ్ళిపోయాడు వెనక్కి. వెళ్ళిపోయి మొత్తం రీళ్ళన్నీ తిరుగుతున్నాయని, అన్నీ తిరుగుతూ బంగారం దానాలు ఉన్నాయి, ఇల్లు దానం చేసినవి ఉన్నాయి, చాలా దానాలు చేసిన సంఘటనలు వెళ్ళిపోతున్నాయి కానీ అన్నం పెట్టేదాకలా ఎక్కడా లేదండి. వెంటనే కృష్ణుడితో అన్నాడు బావా నేను అన్నం ఎప్పుడు పెట్టలేదు బావా అన్నాడు. బావా అక్కడ పెట్టకపోతే ఇక్కడ పెట్టబడదు, నువ్వు అక్కడ పెడితేనే ఇక్కడ పెట్టబడును, మరి ప్రయత్నం చేయన్నాడు. లేదు ముర్రో అంటే ఎక్కడ తీసుకురాను బావా అన్నాడు. పోనీ అన్నం పెట్టకపోతే పెట్టకపోయావు, అన్నం పెట్టేవాడు ఇల్లు చూపించావా అన్నాడు. ఓ రోజు గుర్తొచ్చింది కర్ణుడికి, మళ్ళీ రీలు తిప్పుకున్నాడు వెనక్కి. అందులో ఒక ఆయన వచ్చి ఏమండి నాకు అన్నం కావాలి అని. కర్ణుడు అన్నాడు నాన్సెన్స్, నేను చేస్తే ఇస్తే బంగారం దానం చేస్తా కానీ ఇట్లాంటి చిన్న చిన్న అన్నదానాలు నేను చేయను, కావాలంటే నీకు అన్నం కావాలంటే అడుగు ధర్మరాజు ఉన్నాడు ఆయన ఇంటికి పో అని వేలెత్తి చూపించాడే. వెంటనే కృష్ణుడు అన్నాడు బాబా ఆ వేలు నోట్లో పెట్టుకో అన్నాడు కర్ణుడు. ఇప్పుడు ఆ వేలు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆకలి తీరింది. అంటే ఏమిటది, అన్నం పెట్టకపోయినా పెట్టేవాడిని చూపించు. ఇంకొంతమంది ఉంటారండి, ఎవరో ఒక ఆయనకి దానం చేద్దామనిపిస్తుంది, ఆ దానం చేద్దామనిపించిన విషయం పక్కాడికి తెలిసింది. ఏమరా ఏంటి ఏం చేస్తున్నామంటే ఏం లేదురా శ్రీరామనవమి చందాని వచ్చారు, ఈ రోజుల్లో ఒక 500 రూపాయలైనా లేకపోతే ఏం నడుస్తుంది, ఒక 500 ఇద్దామనుకుంటున్నాను రా. ఒరే నువ్వు 500 ఇచ్చావంటే నీ పక్కన ఉన్నందుకు నేను 500 ఇవ్వాలి, నోరు మూసుకొని 100 ఇవ్వు, నేను కూడా 100 ఇస్తాను, ఇద్దరు సరిపోతుంది. అంతేగాని ఇటు పిచ్చి పిచ్చి దానాలు చేయక మళ్ళీ నీ పక్కన ఉన్నాను నన్ను తిట్టుకుంటారు. ఏ ఇద్దరం సహవాసం, మన సహవాసం నిలబడాలంటే నువ్వు 100 ఇవ్వు నేను 100 ఇస్తాను, ఇలా మాట్లాడుకుంటారండి కొంతమంది. అంటే వాళ్ళిద్దరూ ఇచ్చేవాడిని చెడగొడతారు. ఆ ఇచ్చేవాడిని చెడగొట్టేవాడికి వచ్చే జన్మ ఏమిటి? ఒంటికన్ను జన్మ. శుక్రాచార్యుల వారికి ఏ జన్మ వచ్చింది? భాగవతంలో మూడు అడుగులు ఇస్తానని బలిచక్రవర్తి అన్నాడండి. ఈ యుద్ధను అడ్డుపడ్డవాడెవడో భాగవతం అడ్డుపడ్డవాడెవడో శుక్రాచార్యుడు. ఇస్తానన్న వాడికి పోయింది లేదు, ఇస్తూ ఉంటే చూడలేక వీడేడుస్తున్నాడు. వెంటనే నారాయణమూర్తి ఏం చేశాడు? ఏడ్చేవాడికి ఒక్క కన్నే గతి, ఇస్తానంటే ఇవ్వద్దని చెప్పిన వాడికి ఒక్క కన్నే గతి. నీకు ఒక్క కన్ను తర్రాను ఆయన, నువ్వు రెండు కన్నులుంటే నాశనం చేసేస్తావు ప్రపంచాన్నని ఒక కన్నుతో పంపించేశాడు నారాయణ. కాబట్టి దానమి కూడా ఒక గొప్ప గుణమైతే దానం ఇచ్చేటువంటి వాడికి అడ్డుపడకుండా ఉంటే చాలు. ఇక్కడ ఈవిడేం చేసింది? ఇల్లు ఇంట్లోకి వచ్చాడు పరమాత్మ, వెన్న తినిపోతున్నాడు. ఏమంటే ఈవికైనా పోయిందే? ఈవిడి కాదు కదా, ఎందుకు పోయి అడ్డుపడాలి అంటే కొంతమంది పెట్టరు, ఎదుటివాడు పెడుతుంటే ఓర్చుకోలేరు. ఇలాంటి లక్షణం కలిగినటువంటి వాడి గతి ఏమవుతుందో కృష్ణుడు చెప్పాడు భాగవతంలో. ఇల్లు తనది కాదు, వెన్న తనది కాదు, ఇంట్లోకి వచ్చిన వాడు కృష్ణుడు, తినిపోతుంది పక్కింటి వాళ్ళ వెన్న, కడుపు మండింది ఈ అమ్మాయి. ఇప్పుడు వచ్చి అడ్డుపడుతుంటే పరమాత్మ ఏమంటున్నాడు? ఇల్లు నీది కాక, వెన్న నీది కాక, అడ్డుపడి నిన్ను ఎవడ పడమన్నాడే, అసలు నీకు హృదయం ఉందా? నీ హృదయంలో పరమాత్మ ఎలా ఉంటాడనుకున్నావు? పిచ్చిదానా అని ఆ హృదయాన్ని పట్టి పిసికి వెళ్ళిపోయాడు. అంటే ఆ హృదయంలో పరమాత్మ ఉండడు. హృదయం గాయమైందంటే అర్థం ఏంటండి? లోకంలో చాలామంది అంటారండి, నా కొడుకు అండి నా గుండె మీద గుచ్చి వెళ్ళిపోయాడండి అంటాడు. ఏది, ఎన్ని రేట్లు రక్తం పోయిందో చూపించుతుందో. నా కోడలండి నన్ను గుండెల మీద తన్నిందండి అంటుంది అత్తగారు. ఏది ఎంత తన్నిందో చూపించి చూద్దాం. అంటే గుండె అనేది దేనికి గుర్తండి? కొంతమంది అంటారు ఫలానా పిల్లాడు ఏడుస్తుంటే నా గుండె పిండేసినట్టు అయిందండి అంటారు. ప్రతిదానికి గుండే, గుండె కోత, గుండె కారుణ్యము, గుండె బాధ. ఏమిటా అర్థము అంటే అది హృదయము, భగవంతుడి నివాసం. అందుకే మలయాళ స్వామి వారు చెప్పారు, దయగల హృదయమే భగవన్ నిలయం. హృదయము ఎప్పుడు భగవంతుడు ఉండే ప్రదేశం, అది ఎప్పటికీ శిథిలమైపోయేది కాదు, ఇంత ఖర్చు పెడితేనే వస్తుందనేది కాదు. చూడండి, మీరాబాయికి చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చే మహానుభావుడు ఒక చిన్న కృష్ణ విగ్రహం తెచ్చిచ్చాడు మీరాబాయి. మీరాబాయి ఆ కృష్ణుడికి ఇసుకలో చిన్న గూడు కట్టేది, అమ్మాయి గూడు కట్టి ఆటలాడుతూ ఉండేదండి ఇసుక. ఆ ఇసుక ఓ రోజున ఒక గురువు గారు, ఒక సన్యాసి కర్రపోటు వేసుకొని ఆ తీరం దగ్గర నడిచి వస్తూ వస్తూ పొరపాటున ఈ కర్ర ఆ గూడుకు తగిలిందండి. ఇప్పుడు ఈ గూడు పడిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది మీరాబాయి. ఏడుస్తే ఏముంటుంది? నా కృష్ణుడి గుడి పడిపోయింది, నా కృష్ణుడి గుడి పడిపోయింది అని ఏడుస్తుంది. ఆయన సాధువు గారు అన్నారు, ఏమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అంటే, మా కన్నయ్యకు చిన్న గుడి కట్టుకున్నాను గురువు గారు, మీరు పొరపాటున మీ కర్ర తగిలింది, అది పడిపోయింది. అప్పుడు ఆయన అన్నాడమ్మా, మృణ్మయాలు ఎప్పుడూ పడిపోయేవే, చిన్మయమే ఎప్పుడూ వెలుగుతూ ఉండేది. హృదయము చిన్మయం, బయట ఉండేది మృణ్మయం. మట్టిమయమైపోయేదానికి ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ ఉందండి? మా తాత 50 ఏళ్ళు అవుతుందండి రంగు వేయించి, రంగులు వేయించాలి. ఈ ఇల్లు కట్టి 40 ఏళ్ళు అవుతుందండి, పెచ్చులు ఉడిపోతున్నాయి, మళ్ళీ బాగు చేయించాలి. ఎంత అందమైన భవనమైనా ఓ నాటికి శిథిలత్వం ఉంది, ఓ నాటికి అది కనుమరుగైపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఏది మనకు కనుమరుగు కాకుండా ఉండేదంటే హృదయం. ఈ హృదయాంతర్వర్తి అయినటువంటి పరమాత్మ ఆయన ఒక్కడిని మనం అనుభవించగలిగితే చాలు. అందుకనే దేహం మీద మమత్వం పనికిరాదు. రామకృష్ణ పరమహంస గారు చిన్న ఉపమానం చెప్పేవాడు, వేసవి కాలంలో చిన్నపిల్లలు సముద్ర తీరాలకి స్నానాలకు పెడతారండి. సముద్ర తీరం మీకు భీమరానికి దగ్గరలో ఉన్నట్టుగా ఉంది కదా, సముద్రం కూడా మాకు చీరాల సముద్రం దగ్గరగా ఉంటుంది. అలా సముద్ర తీరాలకు వెళ్ళి ఏం చేస్తారండి? ఇసుకలో గూళ్ళు కట్టుకుంటారు పిల్లలు. అంటే కట్టేటప్పుడు ఆనందంగానే ఉంటారు, ఆ కట్టి అది దృశ్యంగా కనపడ్డప్పుడు ఆనందంగానే ఉంటారు, చివరికి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరి గూడు వాడు చెడిపేసేస్తాడండి ఆనందంగా. మళ్ళీ తుడిపేటప్పుడు కూడా ఆనందమే, బాగా ఆనందంగా వాడింటిని వాడే చెరిపేసుకొని ఇంటికి వస్తాడు. అంటే అక్కడ ఏం చెప్పారు? నిర్మించుకునేటప్పుడు ఆనందమే, ఉన్నప్పుడు ఆనందమే, దాన్ని తిరిగి పడగొట్టేటప్పుడు ఆనందమే. కట్టినవాడు తానే, ఉన్నట్టుగా భావించినవాడు తానే, దీన్ని మళ్ళీ తిరిగి లయం చేసినవాడు తానే. ఈ మూడు స్థితుల్లో పిల్లవాడి ఆనందంలో మార్పు ఉందా? పిల్లవాడి ఆనందంలో మార్పు ఉందా? వాడికి కట్టేటప్పుడు తెలిసింది నాది కాదని, నాది నాది అనుకున్నప్పటికీ తెలిసి ఇది నాది కాదని, ఆఖరికి వీడు పడగొట్టేసి వెళ్ళేటప్పుడు తెలుసు ఇది నాది కాదని, మూడు స్థితుల్లో వీడి ఆనందానికి కారణం ఏంటంటే నాది కాదు ఈ భావనే పిల్లవాడి ఆనందానికి కారణం కదా. అలాగే మనం కూడా ప్రపంచంలో ఇల్లు కట్టినా ఇంకెన్ని కట్టినా ఏం చేసినా ఇది నాది కాదు, ఇది మళ్ళా నా మనవడికో మనవడికో మనవరాలకో కొడుకో కోడలకో ఇచ్చేయాలి. ఏమండి, వచ్చిన వాడు వచ్చినట్టే పోయినవాడు పోయినట్టే. మరి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఓ సన్యాసి వారు కాషాయం కట్టుకొని వీధుల్లో పెడుతూ పెడుతూ బాగా 12 అయిన సమయం, ఆయన బాగా ఎండకి తట్టుకోలేకపోతున్నాడు. ఓ పెద్ద భవనం ఉంటే ఆ భవనంలోకి వెళ్ళాడు, గుడ్డపరుచుకున్నాడు, సోఫా మీద పడుకున్నాడు. యజమాని ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు బయటకు వెళ్తున్నారని. అలాగే ఇప్పుడు ఈయన కూడా పెద్ద సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు, ఎవరో హడావుడిగా వస్తున్నాడు కాషాయపు గుడ్డలో. ఆయన గడ్డం బాగా పొడుగ్గా ఉంది, ఈయన ఎక్కడో తన గదిలో ఉండి ఆన్ చేశాడు సీసీటీవీ. ఆ వ్యక్తిని చూశాడు, అయ్యయ్యో ఎవడో వచ్చాడే వీడు, మా ఇంటితో ఏం పని వీడికి, వీడికి వీడికి మా ఇంటికి సంబంధం ఏంటి, ఎప్పుడు ఇతను చూడలేదే అని వాడు ఇల్లుది ఆ గది వదిలిపెట్టి ఈ క్రింద సోఫా ఉన్న తోటికి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఈయన వస్త్రం మరచుకొని పడుకున్నాడు. ఈయన అన్నాడు, ఏమయ్యా ఎవరు పడితే వాడు రావడానికి ఏదైనా సత్రం అనుకున్నావా అన్నాడు. ఏమండి సత్రం అంటే ఏంటి అని అడిగాడండి. ఆ వచ్చినాయి సత్రం అంటే ఏముంది, వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళినవాడు వెళ్ళినట్టే దాన్ని సత్రం అంటారు. ఓహో అలాగా, ఏమండి నేను ప్రశ్న అడుగుతాను, అంతకుముందు ఇంట్లో ఎవరున్నారండి? మా నాన్నగారు. ఆయనకు ముందో మా తాతగారు, అంతకుముందో మా ముత్తాతగారు. సరే అక్కడ వదిలిపెడదాం. ఇప్పుడు ఎవరు ఉన్నారండి? నేను, నీ తర్వాత నా కొడుకు, నీ కొడుకు తర్వాత నా మనవడయ్యా. అయితే ఏంటట అంటే ఇది కూడా వచ్చినవాడు వచ్చినట్టే పోయినాడు పోయినట్టే అన్నమాట. అంటే ఇది పెద్ద సత్రం అంతే కదా, నువ్వు సత్రంలో ఉంటూ నన్ను సత్రానికి వచ్చావంటానే, నువ్వు ఉండేదే పెద్ద సత్రంలో నీకు అర్థం కావటంలే. అంటే వచ్చిన వాడు వచ్చినట్టు ఇంతమంది వెళ్ళిపోయి ఇక్కడే ఉంది కదా, ఇది సత్రం కాకపోతే ఏంటి? సత్యాన్ని చెప్పేవాడే భగవంతుడు. సత్యం చెప్పేటప్పుడు డాక్టర్ కండి అయ్యానికి ఇంత పెద్ద జబ్బు వచ్చింది అని చెప్పకుండా దాచిపెట్టాడండి. ఆయన వాళ్లకో వాళ్ళ దగ్గర వాళ్లకో రహస్యం చెప్పి జాగ్రత్తమ్మా అని చెప్తాడు. దీని వెనకాతల ఆ రోగి మీద కోపం ఉండదండి డాక్టర్ గారికి. సత్యం చెప్పడం డాక్టర్ గారి ధర్మం, అలాగే సత్యాన్ని ఆవిష్కృతం చేయడం భగవంతుడి యొక్క ధర్మం, ఆయన నిర్ణయం. ఆయన అందుకోసమే మనకి ఒక అవతారం ధరించి వచ్చాడు. నువ్వు బాధ కలిగించినా కానీ సత్యాన్ని వెల్లడి చేస్తాడు భగవంతుడు. అది నీకు ప్రస్తుతానికి బాధ కలిగించవచ్చు, కానీ సత్యం ఆవిష్కృతం చేసేటప్పుడు భగవంతుడు మాత్రం నిష్కర్షగా ఉంటాడండి, ఒక నియంతలాగా ఉంటాడు. సత్యం పలిగేటప్పుడు ఆయన అలాగే ఉంటాడు. అందుకని ఈయన ఆ హృదయం పట్టుకు గాయం చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటంటే, మనది కాని ఇంటిలోకి మనది కాని వస్తువుని ఎవరో తీసుకుంటున్నారంటే నాది పోయినట్టుగా బాధపడి ఆ తిన్నటువంటి ఆ ఆనందం కూడా జీవుడికి లేకుండా చేసే కుచ్చితప్పు బుద్ధి కలిగిన నీ హృదయంలో భగవంతుడు ఎందుకుంటాడు పిచ్చిదానా, వాడు గాయం చేసి పరిగెడతాడని చెప్పడానికే ఆవిడ హృదయం గాయం చేశాడు పరమాత్మ. తర్వాత ఇది ఇలా ఉంచు యశోదమ్మ, మీ పిల్లాడు ఇంకొక లీల చేశాడు. ఇమ్మగువ తన్ను వాకిట గ్రుమ్మరు చోచీరి నిలుపుకొని పేరడగన్ కెమ్మోవి గరిచి బడిచిన అమ్మ ఈ ముద్దు కుమారుడు అల్పుడే చెప్పుమా. నీ పిల్లాడు ఏం చేశాడంటే యశోదమ్మ, ఇదిగో నీ కొడుకు ఈ వాకిట్లో నుంచి వెడుతున్నాడు. ఈ అమ్మాయి ఇక్కడ అరుగు మీద కూర్చోనను, మీ అబ్బాయిని పిలిచి, అబ్బాయి నీ పేరేంటి, ఎవరబ్బాయివి, ఎందుకు వచ్చావు, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ అడుగుతుంది. మీ పిల్లాడు విన్నాడు విన్నాడు విన్నాడు, విన్నవాడు సమాధానం చెప్తే చెప్పాలి కానీ ఆ అమ్మాయి పెదవి కొరికి పారిపోయాడమ్మ. ఇది ఎవరైనా చేసే పనేనా అని అడిగాడండి. గోపికలు అడిగారు, ఇక్కడ చిన్న కృష్ణయ్య చూడండి ఎంత అద్భుతమైనటువంటి లీలలు చెప్పాడో. ఇక్కడ స్వామివారు అంటున్నారు ప్రశ్నించుకోవలసింది నేనెవరు అని, నీవెవరు అని కాదు. మన ప్రశ్న బయలుదేరేదే తప్పండి, నీవెవరు అని వ్యక్తిని అడుగుతున్నామే కానీ నేనెవరు అని ఆ ప్రశ్న నువ్వే వేసుకున్నావా? నీవెవరు అని అడిగిన వాడు అజ్ఞాని, నేనెవరు అని ప్రశ్న వేసుకున్నవాడు జ్ఞాని. కస్తవం కోహం కుత ఆయాతః, మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆదిశంకరాచార్య వారు చెప్పారు. అసలు నేనెవరని, ఎందుకు వచ్చాను, నా ప్రయాణం ఎక్కడికి, ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి విషయం. ఇక్కడ ఆ అమ్మాయి వేరుగా వచ్చి కూర్చొని కృష్ణుడు ఆ ఇంట్లో నుంచి వస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు కాస్త టీవీలు వచ్చిన తర్వాత వ్యవహారాలు తగ్గాయేమో కానీ పూర్వకాలంలో అరుగులు వేసుకునేది ఎందుకంటే కూర్చొని ఆ ఇంట్లోకి ఎవరు పోతున్నారు ఈ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు చూడడానికి అవి పెద్ద రచ్చబండండి. అక్కడ కూర్చొని పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఎవరు, ఈ పెద్దవాళ్ళందరూ కూర్చొని, ఆ అబ్బాయి ఎవరే ఈ మధ్య ఎప్పుడు చూసినట్లేదే, వాళ్ళకి ఈ అబ్బాయికి ఏమిటో సంబంధం,
ఏమిటో పక్క ఆవిడ అంటుంది, నువ్వు ఇప్పుడు చూసావు వదిన, నేను అబ్బాయి పోయేటప్పుడే చూశాను, ఉదయం ఆ ఇంటికి పోయాడు, 11 అవుతోంది, 5 గంటలు ఏం చేశాడో. ఇక ఈవిడకి ఆవిడ తోడవుతుంది, ఇద్దరు చెలవల పలవల కథలు అల్లుకుంటూ ఉంటారు. దీంతో కర్మకు కావలసినంత మూట కట్టుకుంటారు, తెలియకుండానే మూటలు మోస్తున్నాము. తెలిసి మోసేటువంటి వాడిని చూసి మనం బాధపడుతున్నామే కానీ తెలియకుండా మనం ఎన్ని మోస్తున్నామో, తెలియకుండా మోసే మన మూటలు మనకు కనపడ్డల్లా. ఏమంటే ఒక వ్యక్తి 50 కిలోల సిమెంట్ బస్తా ఎత్తికెడితే కనపడుతున్నాడు, ఇప్పుడు రోజు చూస్తున్నాం కదా, అమ్మా అనిపిస్తూ ఉంటుంది, అయ్యో అంత ఇసుక ఎలా మోస్తున్నారో పాపం, అంత సిమెంట్ బస్తా ఎలా మోస్తున్నారో పాపం అనిపిస్తుంది. ఈ మూటలు కనిపిస్తున్నాయి, కనపడని మూటలు మనం ఎన్ని మోస్తున్నాము. కనపడని మూటలు ఏంటి? ఇవే. ఇప్పుడు కృష్ణుణ్ణి పిలిచిందని, కృష్ణుణ్ణి పిలిచి ఏమడగాలి, నేను తరించేది ఎలా అని అడుగుతావా, అసలు నీవెవరు అని అడుగుతావా? ఆయన ఏమడుగుతుంది, ఆవిడే అబ్బాయి ఎవరబ్బాయివి, ఎందుకోసం వచ్చావు, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు, ఇంతకీ నీ పేరేంటి అని అడిగితే వెంటనే ఆయనకు కోపం వచ్చింది. అసలు ఎప్పటికీ ఇన్ని కొంపలు మారే బుద్ధి పోదా నీకు, ఇప్పటికి ఎన్ని కొంపల్లోకి మారావు, 83,99,999 కొంపలు మారొచ్చావు. ఏమండి నిరంతరం ఇల్లులు తిరిగేవాడిని ఏమంటారండి, ఇల్లులు తిరిగేవాడిని ఏమంటారు, పూర్వకాలంలో అనేవాడు ఇళ్ళ చీపిరివాడు అని, పూర్వకాలంలో వాడికి ఒక పదం ఇళ్ళ చీపిరివాడు అని. చీపిరిలాగా ఇల్లు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ప్రతి ఇంట్లో చీపిరి ఎలా ఉంటుందో వీడు కూడా ప్రతి ఇంట్లో ఉంటాడు. చీపిరి లేని ఇల్లు ఉండదు, వీడు చొరబడని కొంప ఉండదు. అలాగే మన బుద్ధులు ఇప్పటికీ ఎన్ని తిరిగాయంటే 83,99,999 కొంపలు తిరిగి వచ్చామండి. ఈ కొంపకి ఇప్పటికి కూడా కొంపలు తిరిగే బుద్ధి బాగపోతే దాన్ని ఏమంటారండి, ఎక్కడో చోట ఆగాలిగా, ఎక్కడో చోట పులి స్టాప్ ఉండాలిగా. మన ఇంట్లో మనం ఆగకపోతే ఎదురింటి వాడి చేత మాటలు పడాల్సి వస్తుంది, అవును కదా. కొంతకాలమే బాగుంటుందండి, ఇల్లు తిరిగితే ముద్దుగా చూస్తారు. 5 ఏళ్ల పిల్లాడి వరకు ఇల్లు తిరిగితే ముద్దుగా చూస్తారండి, 5 ఏళ్ల తర్వాత ఇల్లు తిరిగితే ఏమంటారు, గాడిదిరాగా తిరుగుతున్నావు, బడికి పోవాయిక అంటారా అనరా. అది కొంతవరకే ముద్దు ఇల్లు తిరగడం, అదే ముద్దు దాటింది అనుకోండి, హద్దు దాటితే ఏమైపోతున్నది, వ్యవహారంలోకి వస్తుంది, ఇంకో రూపంలోకి వచ్చేస్తుంది. అలాగే మనం కూడా ఇప్పటికి ఎన్ని కొంపలు మారామో తెలుసుకోవడంలే. కానీ భగవంతుడిని మాత్రం అడుగుతున్నాం, ఆయన అంటున్నాడు అసలు నా కొంపగానేది ఏముంది కనుక నేను రాకపోవడానికి. ఆయన అనేది ఏమిటంటే ఇన్ని కొంపలు నావే, నేనున్నాను కాబట్టి ఈ కొంప నిలబడింది, నేను లేకపోతే కొంప కూలిపోతుంది. నేనుంటేనే కొంప అండి, నేను లేకపోతే లేదు. మనకు మహాభారతంలో చిన్న సంఘటన, 18 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ రథం దిక్కండా అర్జునుడిని దిగమంటాడు. అర్జునుడు బాగా అలవాటు పడిపోయాడు. ఏమిటి, రోజు డోర్ తీసేవాడు కృష్ణయ్య. ఏమిటి, కారు యజమానులకి ఏది అలవాటు, డ్రైవర్ దిగి డోర్ తీస్తే ఇలా లాగితే కానీ వాళ్ళు దిగరు కదా. అలాగే ఈయన యజమాని కదండి అర్జునుడు, డ్రైవర్ ఎవరు అక్కడ, సారథి కృష్ణయ్య. 18 రోజులు డోర్ తీశాడండి, ఈరోజు కూడా తీస్తాడేమో, అలవాటు పడ్డవాడు కదా, డోర్ తీయలేదే అని చూస్తున్నాడు అర్జున. దిగంటున్నాడు కృష్ణయ్య, పాపం మా బావ డ్యూటీ మర్చిపోయినట్టున్నాడు, ఏ డోర్ తీస్తే కదా నేను దిగుతాను, మా బావ పూర్తిగా మా బావ ఉద్యోగం మర్చిపోయాడు అనుకున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఏ వినపడలేదా, దిగు అన్నాడు. అమ్మో ఇదేంటో, 18 రోజులు దిగ్గానే మా బావకు ఏదో అయింది, దిక్కపోతే ఏం చేస్తాడో. వెంటనే దిగి పక్క వచ్చాడు, కొద్దిగా దూరం వెళ్ళి నుంచు అన్నాడు. దూరం వెళ్ళి నుంచున్నాడు కృష్ణుడు, 2 పాదాలు ఏది ఆ రథం మీద బాగా ఊపి 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 ఒక్కసారిగా తన దుమికి అవతలకి దూకాడు. ఎప్పుడైతే తను పక్కకు తప్పుకున్నాడో రథం తగలడిపోయి అర్జునుడు అన్నాడు, ఏంటి బావా అన్నాడు. ఏమిటి బావా అంటావేమిట్రా, నేనున్నాను కాబట్టి రథం ఉంది, నేను లేకపోతే మాడిపోతుంది. నేనున్నాను కాబట్టి నువ్వు తిరుగుతున్నావు, నేను పక్కకు పోయిన తర్వాత నువ్వు కూడా చితిలో పడి తగలడాల్సిందే, నీ గతి కూడా అంతే. వాడున్నంత వరకే సన్మానాలు, పూల కుండీలు, పూలదండలు, శాలువాలు ఇవన్నీ వాడున్నంత వరకే. వాడు పక్కకు దొరికాడా, మంద కూడా పండేడు, కట్టెల్లో పడి మసే, మన అంతమే. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు, నేనున్నంత వరకే ఈ కొంపకు విలువ. కొంప కొంప తిరిగే బుద్ధి ఇంకా మానవ, ప్రతి కొంపలో ఉన్నవాడిని నేనే, నేను లేకపోతే నీ కొంప కొల్లేరే. ముందు నీవేమిటి ఆలోచించి నీ కొంప గురించి చూసుకో, ఇతర కొంప గురించి నీకెందుకు. మనకేమిటంటే మన దేహం కంటే కూడా ప్రక్కవాడి దేహాల మీద శ్రద్ధ ఎక్కువ. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడు వీడు ఏం చేస్తున్నాడు, వాడి పని వాడు చేస్తున్నాడు, అసలు నువ్వేం చేస్తున్నావు.
వాడ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు దానికోసం వచ్చారు, ఆ పని భగవంతుడు పెట్టాడో చేస్తున్నారు, మరి నువ్వేం చేస్తున్నావు? ఇది కూడా ఉంది కదా, ఇది కూడా మనకి ప్రపంచంలో భాగమే. అందుకని నువ్వు ఎప్పుడైతే ఇతరుల విషయాన్ని పట్టించుకోవడం మానేస్తావో అప్పుడు నీ పెదవి భగవంతుడు కొరకడు. పెదవి కొరకడం అంటే అర్థం ఏంటండి? అన్నము తినేవాడికి పెదవులు పగిలాయి అనుకోండి, బాగా వేడన్నం తినేవాడికి పెదవి పగిలితే వాడు ఆహారం యొక్క రుచిని అనుభవించగలుగుతాడా? నోటిలో పుండ్లు పడినవాడు మంచి కారం ఉప్పు కలిగినటువంటి పదార్థాల యొక్క రుచిని వాడు పట్టగలుగుతాడా? వేడి టీ కాఫీ తాగలుగుతాడా? నోటిలో పుండు పడిన వాడికి ఆహారం రుచించదు. పెదవులు పగిలినటువంటి వాడు ఆహారం యొక్క ఆ స్థితిని అనుభవించలేడు. అలాగే మనం కూడా అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అన్నీ కానివి వేసుకొని మన మనస్సు మీద మన మీద వేసుకొని మన జీవితాలు కూడా ఇలా నాశనం చేసుకుంటే పరమాత్మ అంటున్నాడు, ఈ పక్కింటి వాళ్ళ విషయాలు మాట్లాడే బదులుగా నా నామం పలికితే ఎంత పుణ్యం, ఈ రెండు పెదవులు ఉండి ఏమిటి ప్రయోజనం? కాబట్టి ఆ పెదవుల్ని ఇచ్చినందుకు ఉపయోగించుకోవయ్యా. పెదవులు ఇచ్చింది భగవన్నామం పలకడానికి. నీ అధరామృతము బాణగలేని జిహ్వకు ఫలరస సిద్ధి ఏలా, భాగవతంలో చెప్పారు, నీ అధరామృతము బాణగలేని జిహ్వకు ఫలరస సిద్ధి ఎలా. రుక్మిణి అమ్మవారు చెప్పారండి, అధరామృతం అంటే అర్థమేమిటి? కృష్ణ వాగామృతమే అధరామృతం, దానికి నో ఎక్స్పైర్ డేట్. మీరు తెచ్చుకుంటారు ఎంత జ్యూస్ సీసాలు, ఆ జ్యూస్ సీసాల మీద కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటాయండి. మీరు తెచ్చుకునే ప్రతి దాని మీద దాని యొక్క నిష్క్రమణ తేదీ ఉంటుంది, గడువు తేదీ ఉంటుంది. గడువు దాటిపోతే శక్తినిచ్చిన పదార్థమే విషంగా తయారైపోయి మీ ప్రాణాలు తీస్తుంది. కానీ ఎక్స్పైరీ డేట్ లేనటువంటి అమృతం ఏమిటంటే కృష్ణ భాగామృతం, రసామృతం. అది భక్తుల ద్వారా వస్తే భాగవతామృతం, భగవంతుడి ద్వారా వస్తే గీతామృతం. ఏ అమృతమైనా పర్వాలేదు సేవించండి అని చెప్తోంది మహాత్ముల యొక్క వచనం. కాబట్టి అటువంటి భగవంతుడు మనందరికి కూడా అలాంటి ఆ అమృతాన్ని గురువులేటువంటి శక్తిని మనందరికీ ప్రసాదించి స్వామి చక్కగా మన చేత విచారణ చేయించునుగాక అని ప్రార్థన చేస్తూ, అలాగే మనకి రేపటి రోజున జరిగేటువంటి యథావిధి కార్యక్రమాల్లో మరలా కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. సహనావతు సహనం. ఓం శాంతి శాంతి శాంతి.